Please keep the phone and the children both in the silent mode. Okay, so Telugu, enti topic? Sri Ram Navami, Lalita Balaram Prabhu Sri Kad. Inka chala time undi Sri Ram Navami. Gaurleela part 2 kadu. Two guesses ayipoyayi. Okay. Actually, I was not scheduled to give the class today. Prabhuji class ivvali. Kakapothe madhyanam 2 gantalki Prabhuji ledu naaku baaledu nu class ivvante nenu aalochistunnanu em cheppali ee roju ante naaku oka aalochana vachindi. Ninna మార్నింగ్ నిత్యం భాగవత సేవలో క్లాస్లోని మనము ధ్రువ మహారాజ్ గురించి చర్చించాము. సో చర్చిస్తూ ఉంటే మనము ఆ ఒక వృత్తాంతంకి వచ్చాము, ఎక్కడైతే ధ్రువ మహారాజు చాలా కోపం చెంది ఆ యక్షాల్ని చంపుతున్నారనమాట. అప్పుడు మన యదుపతి ప్రభు ఒక మంచి డౌట్ అడిగారు. అతను భక్తుడు కదా, శుద్ధ భక్తుడు, తనకెందుకు కోపం వచ్చింది? ఎవరైతే భగవంతుడిని ముఖాముఖి చూశారో తనకెందుకు కోపం వస్తుంది? సో ఇదే నా టాపిక్, భక్తులకి కోపం ఎందుకు వస్తుంది? ఈరోజు అదే చర్చ. అసలు కోపం రావచ్చా, కోపం చేయొచ్చా, అసలు కోపం చేయడం ఓకేనా, ఈ కోపంని కంప్లీట్గా మన జీవితంలో తీసేయాలంటే ఎలా? అండ్ భాగవతంలో చూస్తే శుద్ధ భక్తులు కూడా కోపం చూపిస్తున్నారు. సో ఈ మొత్తం అంతా ఈరోజు టాపిక్ అనేసరికి కోపం అంతే. కాకపోతే మీరందరు మంచి వాళ్ళు, మీకు కోపం రాదనుకోండి, కానీ ఒకవేళ వస్తే కూడా ఈ క్లాస్ మీరు వింటే మీలో ఉన్న కోపము తగ్గిపోతుంది. పూర్తిగా పోదు, కోపంని ఎలా మేనేజ్ చేసుకోవాలి అది మీరు నేర్చుకుంటారు. అయితే అకార్డింగ్ టు సైన్స్ అండ్ అకార్డింగ్ టు స్క్రిప్చర్స్ అండ్ అంటే అన్ని రకాలుగా ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంప్లీట్ ఓవర్వ్యూ అసలు ఈ కోపం అనేది ఏంటి. కాకపోతే మొదలు పెట్టే ముందు ఒక చిన్న ఇది, శాస్త్ర ప్రకారం మనం ఎప్పుడైతే కోపం చేస్తామో మన జీవితం నుంచి 12 మినిట్స్ అంటే 12 మన జీవితం నుంచి 12 నిమిషాలు మన జీవిత కాలం నుంచి తగ్గిపోతుందన్నమాట. 12 నిమిషాలు మనం ఎప్పుడైతే కోపం తెచ్చుకుంటామన్నమాట. సో ఈరోజు మీ జీవితం నుంచి 12 నిమిషాలు ఎవరెవరు కొంచెం సబ్ట్రాక్ట్ చేసి ఈ క్లాస్కి వచ్చి ఉన్నారు ఈరోజు ఒకసారి చేతెత్తండి. సో ఎప్పుడెప్పుడైతే మనం కోపం చేస్తామో 12 మినిట్స్ మన లైఫ్ స్పాన్ నుంచి తగ్గిపోతుంది అన్నమాట. సో ఎందుకు మనం కోపం గురించి చర్చించాలంటే, మన జీవితం తాలూకా గమ్యం భగవద్ధామం వెళ్ళడం. భగవద్ధామం వెళ్ళాలంటే భగవంతుణ్ణి తలుచుకోవాలి, భగవంతుణ్ణి మనసులో ఉంచాలి. తలుచుకోవాలి అంటే మనసు కొంచెం ఖాళీగా ఉండాలి, ఫ్రీగా ఉండాలి. కానీ మనసు ఆల్రెడీ ట్రాఫిక్ జామ్లో ఉంది, ఆల్రెడీ మనసులో చాలా కార్స్ వెళ్తున్నాయి, అనర్థాల తాలూకా కార్సు, లోభము, కోపము, మోహము, మద, మత్సర్య, ఇంతా ట్రాఫిక్ జామ్ ఉంది. సో ఈ ట్రాఫిక్ జామ్ని మనం 1 by 1 క్లియర్ చేయాలి. ఈ ఆదివారం కోపం తాలూకా కార్ని తీద్దాం రోడ్డు నుంచి, తర్వాత వచ్చే ఆదివారం లోభము, మోహము, అలా మన రోడ్ని క్లియర్ చేస్తే అప్పుడు స్పీడ్గా కార్ గోలోక బృందావనికి వెళ్ళిపోతుంది. సో అందు గురించి మనం ఈరోజు కోపం గురించి చర్చిస్తున్నాం. ఎందుకంటే అది ఒక అనర్థ, అది మనకి భగవంతుడికి మధ్యలో ఉన్న ఒక పెద్ద ఆబ్స్టకల్ అన్నమాట. అండ్ ఎప్పుడెప్పుడైతే కోపం వస్తుంది మన చాంటింగ్ కూడా కరెక్ట్ కావదు. అండ్ మన చాంటింగ్ కరెక్ట్ కావకపోతే మనం భగవద్ధామానికి వెళ్ళలేము. అండ్ కోపం చేసినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు వెళ్ళలేము. మనం చాలా రసాలు ఉన్నాయి భగవంతుడిని ప్రేమించడానికి, శాంతరస, వాత్సల్య రస, మాధుర్య రస, సాఖ్య రస. కానీ ఎవరైతే కోపం చేస్తారో వాళ్ళు ఎప్పుడు ముందుకు వెళ్ళలేరు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండిపోతారు, లేదంటే ఒక్కొక్కసారి అక్కడ నుంచి దిగజారిపోతారు. కానీ మనం చూస్తే శ్రీమద్ భాగవతంలో అలాంటి ఎన్నెన్నో కథలు ఉన్నాయి, ఎక్కడైతే భక్తులు కోపం చెందారు. సో మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందంలో చూసాము, ధ్రువ మహారాజ్ కోపం చెందారు, ధ్రువ మహారాజ్ యక్షాల మీద కోపం తెచ్చుకున్నారు. అలానే మనం చూస్తే 4 కుమారాలు, సనక్ సనాతన్ కుమారాలు, వాళ్ళు కూడా కోపం చెందారు. ఎప్పుడైతే వైకుంఠానికి వైకుంఠ ద్వారం దగ్గర నిలబడి ఉంటే అక్కడ జయ విజయలు వాళ్ళకి ప్రవేశం ఇవ్వలేదు, అప్పుడు చాలా కోపం చెందేసి వాళ్ళు ఏంటంటే, మిమ్మల్ని శపిస్తాము, మీరు వైకుంఠ ద్వారపాలకగా నిలబడే అర్హత మీకు లేదని చాలా కోపం చెందారు. సో కోపం చెందుతూ ఉంటే మన భక్తిలో ముందుకు వెళ్ళలేము. అండ్ భగవంతుడిని మనము తలుచుకోవాలంటే కూల్ మైండ్ కావాలి, కానీ కోపం చేస్తే హాట్ మైండ్ అయిపోతుంది. సో కూల్ మైండ్తో భగవంతుడిని తలుచుకోవాలి, ముందుకు వెళ్ళాలంటే కోపం అనేది మనము తీసేయాలి. అయితే కోపం అనేది అందరిలో చూస్తున్నాము, వైష్ణవాలు ధ్రువలాగా, సనతన కుమారుల్లాగా, వైష్ణవ ఆచార్యులు అలాగైనా భగవంతుడు కూడా ఒక్కొక్కసారి కోపం చూపిస్తారు. మనం చూస్తాం ఎలా, శ్రీరాములు వారు ఎవరి మీద కోపం చూపించారు? సముద్రం మీద కోపం చూపించారు. అలానే మనం చూస్తాము సముద్రం ఎప్పుడైతే దారి ఇవ్వలేదు ఆయన వెంటనే ఆయన బాణాన్ని తీశారు బయటికి, ధనుష్ బాణాన్ని. అలానే మనం చూస్తాము శ్రీకృష్ణుడు కూడా కోపం చెందారు భీష్ముడు మీద, చాలా కోపంతో ఆ రథచక్రాన్ని ఆయన వేలిలో పట్టుకుని పరిగెత్తారు భీష్ముని చంపడానికి. అలానే మనం చూస్తాము చైతన్య మహాప్రభు కూడా కోపం చూపించారు, ఆయన కరుణ అవతారం కానీ కూడా ఆయన జగాయి మధాయి మీద కోపం చూపించారు. అలానే మనం చూస్తాము హనుమాన్ కూడా కోపం. సో అలా మనం చూస్తున్నాము. సో ఈ కోపం అనేది కూడా భగవంతుడి నుంచే వస్తుంది, మనలో కూడా, మనలో ఏ గుణాలు ఉన్నా కూడా భగవంతుడి దగ్గరే వస్తుంది. సో కోపం చెయ్యడం తప్పు అని చెప్పను, కానీ ఈ కోపం చెయ్యాలంటే 5 థింగ్స్ ఉండాలి. రైట్ పర్సన్ మీద చేయాలి, రైట్ పర్పస్ మీద చేయాలి, రైట్ టైంలో చేయాలి, రైట్ సిచ్యువేషన్లో చేయాలి, రైట్ ప్రపోర్షన్లో చేయాలి. తెలుగులో చెప్పాలంటే సరిగ్గైన పర్సన్ మీద, అంటే మన 5 ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ఎవరి మీద కోపం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఏ కారణంకి చేస్తున్నాము, ఎప్పుడు చేస్తున్నాము, ఇది చాలా ఇంపార్టెంట్. అని ఎంత చేస్తున్నాం అది కరెక్ట్గా ఉంటే పర్వాలేదు, ఎందుకంటే ఒక్కొక్కసారి కోపం కూడా అవసరము. కానీ ఈ 5 థింగ్స్, మన ప్రాబ్లం ఏంటంటే ఎంత చేస్తున్నామా ఆ ఒక క్వాంటిటీలోనే ప్రాబ్లం ఉంది. ఎక్కడ ఎంత అవసరము కాకుండా ఎక్కువ చేసేస్తాం. ఎలా అయితే ఒక కమల పుష్పాన్ని లేదంటే ఒక గులాబీ పువ్వుని తింపాలంటే చేతులతో తింపచ్చు, కానీ దానికోసం ఒక గుడ్డలి తీసుకొస్తే అది కరెక్ట్ కాదు. ఎలా అయినా మనం చూస్తే ఇంద్ర కూడా, ఇంద్రకి ఎప్పుడైతే ఇంద్ర పూజ వ్రజవాసీలు మానేశారు, ఇంద్రుడు కోపం అవడం కరెక్టే. సో తను ఏం చెప్పొచ్చు అంటే, ఆహా మీరు ఇలా నా పూజ మానేస్తారా, అయితే నేను మీకు ఇంకా వర్షం ఇవ్వను, అప్పుడు మీకు ఇంకా ధాన్యాలు పండదు, అప్పుడు మీరు ఆకలిగా చనిపోతారు, కానీ లేదు మీరు ఇలా చేశారని నేను ఆ సంవత్తక దీన్ని పంపిస్తాను, మేఘాలని మిమ్మల్ని చంపేస్తాను అంటే దిస్ ఇస్ డిస్ప్రపోర్షనేట్ యాంగర్ అనమాట. సో డిస్ప్రపోర్షనేట్ యాంగర్ కరెక్ట్ కాదు. యాంగర్ బై ఇట్ సెల్ఫ్ ఓకే, కానీ ఎలా ఉండాలి, ఎవరి మీద, ఎప్పుడు, ఏ పరిస్థితి, ఏ కారణం వల్ల మీకు యాంగర్ వస్తుంది? లక్ష్మీల ప్రభుపాదులు వారు, ఆయన కూడా కోపం చూపించారు, కానీ ఎందుకు? ఆయన స్వయం, ఆయన ఏదో ఎంజాయ్మెంట్ కోసం కాదు, కృష్ణ సేవ కోసం ఆయన కోపము చూపించారనమాట. సో ఈ కోపంని మనము పూర్తిగా చంపలేము, దాన్ని మేనేజ్ చేయగలుగుతాం. హౌ టు మేనేజ్ యాంగర్, ఆ కోపని మనం ఎలా మేనేజ్ చేయాలి? ఎందుకంటే ఈ కామక్రోధ మోహాల్ని మనం సరిగ్గా మేనేజ్ చేయలేకపోతే మనం ఏం చేస్తున్నామంటే, భగవంతుడు ఒక ఫోటో చూస్తే, మీరు ఎప్పుడైనా కృష్ణుడిని చూస్తే ఆయన ఎక్కడుంటారు, కమల పుష్పాల మీద నిలబడి ఉంటారు కదా. సో ఇప్పుడు ఎప్పుడైతే మనలో ఈ అనర్థాలు పోవట్లేదు, మనం ఏం చేస్తున్నామంటే భగవంతుడు మన హృదయంలో ఉన్నారు, కానీ హృదయంలో కమల పుష్పం లేదు, క్యాక్టస్ ఉంది. ఆ క్యాక్టస్ మీద మనం కృష్ణుడిని నిలబడి పెడుతున్నాం, ఆ క్యాక్టసే మన అనర్థాలు అనమాట. సో అనర్థాలని తీసేస్తే భగవంతుడు మన ఒక హృదయంలో విరాజులు అవుతారు, లేదంటే మన అనర్థాల గురించి భగవంతుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారనమాట. సో ఈరోజు మనం చర్చిద్దాము ఈ యాంగర్, ఈ కోపాన్ని పాజిటివ్గా ఎలా మార్చవచ్చు, ఈ ఒక కోపాన్ని మనం ఎలా మేనేజ్ చేయవచ్చు. ఏ వస్తువునైనా మనం ఆధ్యాత్మిక జీవితంలో మంచిగా వాడవచ్చు, దాన్ని వాడడం వస్తే. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్స్ మంచిదే, మనం సెల్ ఫోన్ని కృష్ణ సేవలో వాడవచ్చు, మనం సెల్ ఫోన్ని కృష్ణ కథ వినడానికైనా వాడవచ్చు, లేదంటే సినిమా చూడడానికైనా వాడవచ్చు. అలానే ఈ కోపంని కూడా పాజిటివ్గా కూడా వాడవచ్చు, కానీ ఈ కోపంని వాడడం నేర్చుకోకపోతే మనం అనవసరమైన కోపం చేసి వైష్ణవ అపరాధం చేసుకుంటాం, అండ్ వైష్ణవ అపరాధం చేస్తే భగవద్ధామానికి వెళ్ళలేము. మనం శ్రీమద్ భాగవతంలో చూస్తాము ఎలా దుర్వాసముని ఎవరి మీద కోపం చూపించారు? అంబరీష్ మహారాజ్. అనవసరమైన కోపం కదా, ఎవరైనా ఆయన ఆలస్యంగా వస్తున్నారని వ్రతాన్ని బ్రేక్ చేయడానికి చుక్క నీళ్లు తాగితే నీకు చంపేస్తాను అంటే అది డిస్ప్రపోర్షనేట్ కోపం. పరీక్షిత్ మహారాజ్, ఆయన కోపం చూపించారు ఎవరి మీద? క్షమికృషి మీద. తను ఏం తప్పు చేస్తున్నారు పాపం, తను తన యొక్క మెడిటేషన్లో ఉన్నారు, ధ్యానంలో ఉన్నారు. ఆ నువ్వు ధ్యానంలో ఉంటావా, నాకు దాహం వేసింది అని చనిపోయిన పాముని ఆయన మెడ మీద వేసేశారు. శృంగి ఋషి కోపం చూపించారు, ఎవరి మీద? పరీక్షిత్ మహారాజ్ మీద. నువ్వు నా నాన్నగారు ఒక మెడలో పాము వేస్తావా, నేను నీకు చంపేయాలి, నీకు తక్షక నాగ పాము చంపేస్తారని కోపం అయిపోయారు. విశ్వామిత్రముని రంభా మీద, నువ్వు నా తపస్య డిస్టర్బ్ చేస్తావా అని వెంటనే ఆవిడని శపించారు. అలా మనం చరిత్రలో చూస్తే ధ్రువ మహారాజైన ఎంతమంది చిన్న విషయం కోసం చాలా ఎక్కువ కోపంని తీసుకొచ్చారు. సో కోపం ఎక్కడి నుంచి వస్తుంది? భగవద్గీత 3.37లో అంటారు, కామేషు క్రోధేషు రజగుణ సమద్భవ. ఎక్కడి నుంచి వస్తుంది ఈ కోపం అంటే రజోగుణ, రజగుణ నుంచి వస్తుంది. ఎందుకోసి కామ కోపానికి ఇంకొక పేరేంటంటే కామానుజ, రామానుజ అంటాం కదా. రామానుజ అంటే ఎవరు? లక్ష్మణ్. ఎవరైతే రాముడికి అనుజ్ అంటే తమ్ముడు. అలానే కామంకి లేదంటే క్రోధంకి కామానుజ అంటారు, అంటే కామంకి తమ్ముడు అనమాట. కామానికి తమ్ముడు ఎవరు? క్రోధ. ఎందుకంటే ఫస్ట్ అన్న పుడితేనే కదా తమ్ముడు పుడతాడు. అలానే ఫస్ట్ కామ పుడుతుంది. ఆ కామ మనకి ఏదైతే కావాలి మనకి దొరకలేదు అనుకోండి, అప్పుడు ఏం పుడుతుంది? కోపం, కోపం పుడుతుంది అనమాట. సో ఈ రజోగుణ సముద్భవ, రజోగుణం నుంచి ఈ క్రోధం అనేది వస్తుంది. ఇది 3.37లో అంటున్నారు. మళ్ళీ 16.21లో అంటారు, ఈ క్రోధం మనకి ఎక్కడ తీసుకువెళ్తుంది అంటే నరక ద్వారం, నరకంలో నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. నరకానికి దారి, నరకానికి గేట్ అని అంటున్నారు. త్రివిధి నరకానికి దారి. లస్ట్ యాంగర్ అండ్ గ్రీడ్, లస్ట్ కామ క్రోధ అండ్ లోభ గ్రీడ్, ఇది నరకానికి దారి. సో 3.37లో అంటున్నారు ఎక్కడి నుంచి వస్తుంది ఇది. మళ్ళీ 16 దీంట్లో అంటున్నారు 21లో ఎక్కడికి తీసుకువెళ్తుంది. సో ఇప్పుడు మనకి తెలిసింది అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి తీసుకువెళ్తుంది. కానీ ఈరోజు మనం చర్చించవలసిన ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, యాక్చువల్గా ఈ కోపం అనేది ఎందుకు వస్తుంది, వై ఈజ్ ఇట్ కమింగ్, చాలా రీజన్స్ ఉండొచ్చు, ఒక 100,000 రీజన్స్ ఉండొచ్చు. కానీ నేను ఇప్పుడు ఒక 15 రీజన్స్ బ్రాడ్గా రాశాను, ఆలోచించి ఏమేమి అంటే దేనివల్ల మనకి కోపం వస్తాయని ఒక 15 రీజన్స్. మీకు ఎప్పుడైనా జీవితంలో కోపం వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి, ఈ 15 రీజన్స్ లోపలే ఉండొచ్చు, సబ్ రీజన్స్ సబ్ కాజెస్, ఈ 15 రీజన్సే ఉంటాయి ఎందుకు మనకి కోపం వస్తుందన్నమాట. సో ఫస్ట్ అన్ఫుల్ఫిల్డ్ ఎక్స్పెక్టేషన్స్. ఈ క్రోధం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే అన్ఫుల్ఫిల్డ్ ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్ అంటే ఆశించడం. అన్ఫుల్ఫిల్డ్ అంటే ఏదైతే ఆశించామో అది దొరకలేదు, అందుకోసం అనేది మనకి కోపం వస్తుంది. సో మనం 80% ఉంటే దాని గురించే కోపం. ఈరోజు పనీర్ సబ్జీ తినాలని ఉండేది, వాడు వంకాయ సబ్జీ చేసేసింది, ఇతనికి టైంకి రమ్మన్నాను రాలేదు, ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాను, ఇతను ఇలా మాట్లాడతారు మాట్లాడలేదు, ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను, అది నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానో అది అలా అవ్వలేదు, అందుకోసం నాకు కోపం వచ్చింది. సో అన్ఫుల్ఫిల్ ఎక్స్పెక్టేషన్. ఇంకొక రీజన్ ఎందుకు కోపం వస్తుంది, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్. ఒకటి అన్ఫుల్ఫిల్ ఎక్స్పెక్టేషన్, ఏదైతే ఆశించానో అది నాకు దొరకలేదు. ఒకటి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ అంటే ఏదో దగ్గర ఏదో ఒకటి ఆశిస్తున్నాను, అంటే మామిడికాయ చెట్టు దగ్గర గులాబీ పువ్వులు ఆశిస్తున్నాను, కానీ మామిడికాయ చెట్టు మామిడికాయ ఇస్తుంది, అది గులాబీ పువ్వు ఎలా ఇస్తుంది? సో ఒక్కొక్కసారి మనకి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. ఇతను ఇలానే మాట్లాడాలి, ఇతను నాకు గౌరవించాలి, ఇతను నాకు ఎందుకు ఇలా చెప్పారు, ఇది ఇలానే జరగాలి, అది ఎలా జరుగుతుంది? ఈ ప్రపంచం దుఃఖాలయం అశాశ్వతం, మనం ఎలా అనుకునే వల్ల ఎలా అవుతుంది? ఈ నాతో అబద్ధం ఎందుకు చెప్పింది? చెప్తుంది. ఎవరు హరిశ్చంద్ర మహారాజు వంశజులు కాదు కదా, అతను ఎలా అందుకు బిహేవ్ చేశారు? చేస్తారు, కలియుగంలో అందరూ అలానే ఉంటారు. సో మనకి కొన్ని అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. అందరు ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి, ఇలానే చెప్పాలి, అని మనం ఎలా ఆశిస్తామో అలా జరగదు కదా. సో ఏదైతే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, ఒకటి అన్ఫుల్ఫిల్డ్ ఎక్స్పెక్టేషన్స్, ఏదైతే ఆశించానో దొరకలేదు, ఏదైతే ఊహించాను అది అవ్వలేదు, అండ్ రాంగ్ అసెంప్షన్స్. రాంగ్ అసెంప్షన్స్ అంటే నేను ఒకటి అనుకున్నాను కానీ ఒకటి జరిగింది, అందుకోసం మనకి కోపం వచ్చేస్తుంది. కానీ రాంగ్ అసెంప్షన్స్, రాంగ్ అసెంప్షన్స్ అంటే మనం ఏదో ఒకటి ఊహిస్తాము, ఏదో ఒకటి అనుకుంటాము, అది నిజం కాదు కానీ మనకి కోపం వచ్చేస్తుంది. అండ్ మనం చాలా తొందరగా అందరినీ జడ్జ్ చేసేసుకుంటాం, ఇతను అలానే అతను అలానే ఉన్నాడు. నేను చాలాసార్లు ఉదాహరణ ఇచ్చాను. కొన్ని సంవత్సరాల కిందట నేను కోయంబత్తూర్ వెళ్తూ ఉంటే, వైజాగ్ నుంచి కోయంబత్తూర్ ఫ్లైట్లో ఉంటే, మామూలుగా నేను చాలాసారి అనుకుంటూ ఉంటాను ఫ్లైట్లో నేను ఆరాంసే ఒంటరిగా వెళ్తే హ్యాపీగా భాగవతం చదువుతాను, కానీ నా దురదృష్టం నేను ఎప్పుడు ఒంటరిగా వెళ్తే తప్పకుండా నా పక్కన ఎవరో ఒక లేడీ ఉంటారు, ఆవిడ పక్క బేబీ ఉంటుంది 100%. నా 1.5 అవర్ ఇంకా దాంతోనే అయిపోతుంది, ఆ ఏడుపులు ఇది. సో అది నా దురదృష్టం, ఎప్పుడు అలానే జరుగుతుంది. నేను కోయంబత్తూర్ వెళ్ళిపోతూ ఉంటే ఒక కపల్ నా పక్కనే ఉన్నారు, చిన్న బేబీ, ఆ బేబీ ఏడుపు 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 గట్టి గట్టి, కానీ ఆయన వైఫ్ మాత్రం హ్యాపీగా పడుకొని ఉంది, ఆ హస్బెండ్ అయితే ప్యాంపర్స్ చేంజ్ చేసుకొని ఇలా ఆడిపించి ఇలా చెప్పి తినిపించి అంత మొత్తం మీద, అది డైరెక్ట్ ఫ్లైట్ కూడా కాదు, వైజాగ్ హైదరాబాద్, హైదరాబాద్ కోయంబత్తూర్, ఇంకా మొత్తం మీద అసలు హెడ్ఏక్ వచ్చేసి చివరికి నేను అనుకున్న పాపం ఎంత మంచి ఆయన ఎంత బాగా చూసుకుంటున్నారు. ఎప్పుడైతే ప్లేన్ ల్యాండ్ అయిపోయింది, సామాన్లు తీస్తున్నాము, ఆ క్యాబిన్ బ్యాగేజ్ నేను తీస్తూ ఆయన చెప్తున్నాను, మీరు చాలా మంచి ఫాదర్ అండి అని చెప్తే, మాతాజీ నేను మంచి ఫాదర్ ఉండొచ్చు కానీ నా వైఫ్ నాకైనా మంచి మదరు. అప్పుడు నేను అనుకున్నాను మంచి మదర్ ఎలా అవుతుంది అని మనసులో అనుకున్నాను. అప్పుడు ఆయన అన్నారు, యాక్చువల్గా 3 డేస్ నుంచి మా బాబుకి చాలా ఫీవర్, సో మా వైఫ్ 3 డేస్ నుంచి కంటిన్యూస్లీ పడుకోలేదు, ఇప్పుడు వెళ్ళి 3 డేస్ తర్వాత మా బాబుకి ఫీవర్ తగ్గిందని ఈరోజు మేము ఇంకా ఆ పుట్టింటికి దింపడానికి వెళ్తున్నాం, సో 3 డేస్ తర్వాత ఈరోజు ఆవిడ పడుకుందనమాట. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, అయ్యో నేను ఏదేదో ఊహించేసాను 1.5 అవర్లో, మేబీ ఇవిడ అలానే ఉందేమో, ఇంట్లో కూడా పాపం ఇతను టార్చర్ చేసేస్తుందేమో, కానీ అలా ఏమీ లేదు, పాపం మంచి ఆమెనే, కానీ 3 డేస్ నుంచి పడుకోలేదు. సో మనకి తెలియదు మన జీవితంలో కూడా అలా ఎంతో మంది గురించి మనం ఏదేదో ఆలోచిస్తున్నాం, ఎందుకంటే మనకి తెలియదు అసలు రీజన్ ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, లేదంటే ఎందుకు ఇలా చెప్తున్నారు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, వి డోంట్ నో. మనం ఏదో బయట నుంచి అలా జడ్జ్మెంట్ ఇచ్చేస్తామన్నమాట, ఇలానే ఉంది అలానే. సో చాలాసారి ఇలా జరుగుతుందన్నమాట. ఈవెన్ మన డివోషనల్ లైఫ్లో కూడా మనం డివోటీస్ని వాళ్ళ బయట ప్రవర్తన వల్లనే జడ్జ్ చేసేస్తాం, ఇతను ఇలానే ఉన్నారు, ఇతనికి అహంకారం ఎక్కువ, మనకి తెలియదు. ఒక్కొక్కసారి కొంతమంది డివోటీస్ని చూస్తాం, వాళ్ళు నమస్కారం పెట్టలేకపోతే మనం అనుకుంటాం అహంకారం, కానీ మేబీ వాళ్ళకి ఏదో బ్యాక్ ఎక్కువ ఉంది, మేబీ వాళ్ళకి ఏదైనా హెల్త్, మనకు తెలియదు. మనం ప్రతి దానికి చాలా తొందరగా ఒక జడ్జ్మెంట్, ఇతను ఇలానే ఉన్నాడు అంతే, అరే మనకేం తెలుసు వాళ్ళ స్టోరీ ఏంటి, వాళ్ళ వెనక కారణం ఏంటి అనమాట. సో 3 రీజన్స్ మనం అన్నాం. ఏంటది ఫస్ట్ రీజన్? అన్ఫుల్ఫిల్డ్ ఎక్స్పెక్టేషన్స్. ఒకటి అన్రియాలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, అంటే మనం అసలు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తాం అది సాధ్యమే కాదు, కలియుగంలో అందరూ బాగుంటారు అనేది ఎలా అవుతుంది, అలానే ఉంటారు, మనం యాక్సెప్ట్ చేసేసుకోవాలి. ఇంకొకటి ఏమన్నాను, రాంగ్ అజంప్షన్స్. ఏదో ఒక జడ్జ్ చేసేసుకుంటాము, కోపం అయిపోతాం, ఎందుకు ఇలా మాట్లాడాలి, ఎందుకు ఇలా చెయ్యాలి, మనకి తెలియదు వాళ్ళ వెనక కారణం ఏమేమి ఉంటుందన్నమాట. నేను నా మ్యారేజ్ అయిన కొత్తలోనే ప్రభుజీ ఏదైనా చెప్తే ఇలా ఎందుకు అంటున్నారు, అలా ఎందుకు అంటున్నారు, కానీ యాజ్ ఇయర్స్ పాస్ట్ అప్పుడు ఆయన ఒక ఎక్స్పీరియన్స్తో ఇలా చెప్తున్నారని అప్పుడు అర్థమైంది, ఎందుకంటే అప్పుడు నేను దాంతో పాస్ అయ్యాను అదే ఎక్స్పీరియన్సెస్తోనే. అప్పుడు అనుకున్నాను, ఆహా అందుకోసం ఇలా మాట్లాడుతున్నారా, ఆహా అందుకోసం ఇలా చెప్తున్నారా. సో వీ డోంట్ నో, మనం ఏ దృష్టితో చూస్తున్నాం, 9 and 6 లాగా, మనకు 9 కనిపించవచ్చు, ఆ పర్సన్కి 6 కనిపించవచ్చు. నెక్స్ట్ ఏంటి, కండిషనింగ్. కండిషనింగ్, ఒక్కోసారి మనం కండిషన్ అయిపోయాం అలానే. అంటే ఒక ఎలుగుబంటి తనకి ఒక జూలోని ఒక 10x10 కేజ్ ఇచ్చారనమాట. సో కేజ్లో పెడితే ఆ 10x10 కేజ్ తనకు అలవాటు అయిపోయింది, కానీ కొన్నాళ్ళకి వయసు పెద్ద అయినప్పటికీ బాడీ కూడా పెద్ద అవుతుందని ఆ జూ వాళ్ళు ఏం చేశారంటే తనని పెద్ద కేజ్లో షిఫ్ట్ చేసేసారు. పెద్ద కేజ్లో షిఫ్ట్ చేసినప్పటికైనా తను మాత్రం 10x10 ప్లేస్లో ఎలా వాక్ చేసేది అలానే వాక్ చేస్తుంది అనమాట. అసలు అలా ఎందుకంటే అలవాటు పడిపోయారు ఇలానే. అలానే మనం కూడా ఏంటంటే కొన్ని అలవాటు పడిపోతాం, ఇదైతే ఇలానే, అదైతే అలా, అతనైతే ఇలా, ఈవిడైతే అలా అయిపోయింది, అలా మన మైండ్ని మనం కండిషన్ చేసేసుకుంటాము. సో ఎవ్రీ టైం మనం ఏదైతే ఆలోచిస్తాం దట్స్ నాట్ ద రైట్ వే టు థింక్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మన నందు అండ్ శ్రీరామ్ ఫైట్ చేసుకున్నారు ఇక నారింజ పండు కావాలని, ఒక్కటే ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి వీళ్ళిద్దరికీ అది కావాలి, మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, సింపుల్గా అడుగుతున్నాను. అది మన కండిషనింగ్, హాఫ్ చేసి ఇచ్చేయాలి. కానీ మీకు తెలుసా అది రాంగ్ డెసిషన్? ఎందుకు తెలుసా రాంగ్ డెసిషన్? ఎందుకంటే నందుకి ఆ ఆరెంజ్, ఆ నారింజ పండు తాలూకా స్కిన్నే కావాలన్నమాట, తొక్కే కావాలి, తనకి లోపలేం అక్కర్లేదు, ఎందుకంటే తనకి ఎక్స్పెరిమెంట్ చెయ్యాలని ఉంది. అండ్ శ్రీరామ్కి లోపలదే కావాలి, ఎందుకంటే తను తినాలని ఉంది, తన తొక్కకి ఏం చేసుకుంటాడు. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తాము, కరెక్ట్ డిసిషన్ చెప్తున్నా కదా మాతాజీ, మీకు తెలియదు, నేను చెప్తున్నాను హాఫ్ ఆఫ్ చేసేయండి మాతాజీ, నా ఎక్స్పీరియన్స్ తీసుకోండి, కానీ హాఫ్ ఆఫ్ అక్కర్లేదు వాళ్ళకి, ఒకరికి తొక్క ఇవ్వాలి, ఒకరికి ఇది ఇవ్వాలన్నమాట. సో మనం ఏంటి కండిషన్ అయిపోయాం, ఇలానే డిసిషన్ తీసుకోవాలి, ఇలానే జరగాలి. అది ఎలా జరుగుతుంది, సో దట్ ఈస్ అ ప్రాబ్లం, కండిషనింగ్. కొన్నిటికి అలవాటు పడిపోయాం. నెక్స్ట్ నాన్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఈ నారింజ పండు గురించి ఒకసారి ఇద్దరికి అడిగేస్తే పోయేది కదా, బాబు నీకేం కావాలి, బాబు నీకేం కావాలి, అప్పుడు వాళ్ళు చెప్పేవారు, మాతాజీ నాకు ఎక్స్పెరిమెంట్ కోసం ఇది కావాలి. నాన్ కమ్యూనికేషన్, అడగాలి. ఏదైనా వెంటనే అజ్యూమ్ చేసుకోకూడదు, మాట్లాడే ముందు దాని వెనక ఏదైనా కారణం ఉందా అడగాలి. సందేహాలు పడే ముందు, కోపం చెందే ముందు మాట్లాడేయాలి, అడిగేయాలి. చాలాసారి ఈ ఉదాహరణ ఇచ్చాను, మీ అందరికీ గుర్తుందో లేదో. ఒక భార్య భర్త కొత్తగా పెళ్లి అయినప్పుడు, మీ అందరికీ తెలుసు కదా, కొత్తగా పెళ్లి అయినప్పుడు భార్య చాలా మంచిగా, ముద్దుగా, స్వీట్గా, సాఫ్ట్గా మాట్లాడతారు. అట్లీస్ట్ 1 ఇయర్ కోసం అయితే సాఫ్ట్గానే మాట్లాడతారు, తర్వాత మనం చెప్పలేం. కానీ సో ఈవిడ చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటే ఇతను కూడా చాలా హ్యాపీ. కానీ ఇతని ప్రాబ్లం ఏంటంటే, ఈవిడ ఇంత బాగా మాట్లాడి కూడా ఇతను మాత్రం చాలా గట్టిగా మాట్లాడతాడు, ఏదైనా గట్టిగానే మాట్లాడతాడు. సో ఆవిడకి ప్రతిరోజు ఒక టార్చర్ అనమాట. నువ్వు నాకు వేడి నీళ్ళు చేసావా లేదా, స్నానంకి టీ కోసం నీళ్ళు పెట్టావా లేదా, ఇది చేసావా లేదా. చేయకపోతే ఆవిడకి అసలు చెయ్యకపోతే వర్డ్ చేస్తేనే ఆవిడ కంప్లీట్గా షివరింగ్ అయ్యి, ప్లీజ్ మీరు ఇలా మాట్లాడొద్దని, నేను ఇప్పుడే చేసేస్తాను, ఇప్పుడే చేసేస్తాను. ఒక నెల పాటు ఇది టార్చర్ 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 అనమాట. ప్రతిదానికి నువ్వు నాకు బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఇస్తావా లేదా, లేదంటే లేదు మీరు ఇలా చెప్పొద్దండి ఇప్పుడే తెస్తానండి, లేదంటే లేదంటే అనమాట. మొత్తం మీద ఆవిడ ఫ్రెండ్ దగ్గర వెళ్ళిపోయి మా హస్బెండ్ చాలా టార్చర్ చేస్తారు, ఎప్పుడు చూసినా ఇలా కోపం చూపిస్తారంటే, ఈవిడ చాలా తెలివైన ఆవిడనమాట. ఒకసారి అడిగాయి లేదంటే ఏం చేస్తారని, ఈసారి ఆవిడకి ధైర్యం వచ్చింది. పొద్దున అడిగారు, నా స్నానంకి వేడి ఇస్తావా లేదా, లేదంటే లేదంటే ఏంటండి, ఏం లేదు సలి నీళ్ళతో స్నానం చేసుకుంటాను. అదే విషయము గత నెల నుంచి నీకు చెప్పాలని అనుకుంటున్నాను, నువ్వు చెయ్యకపోతే నేను చల్లనీళ్ళతో స్నానం చేసుకుంటాను, కానీ నువ్వు నాకు చెప్పడానికి అలౌ చేయట్లేదు అన్నమాట. సో తనేం బెదరించట్లేదు, తన పాపం చెప్తున్నాడు, నువ్వు చెయ్యకపోతే నేను చేసేసుకుంటాను, నేనే చేసేసుకుంటాను వంట అని. సో నాన్ కమ్యూనికేషన్, మనము ఆ సెంటెన్స్ కంప్లీట్ అయ్యే ముందు మనం కోపం చెందుతున్నాం, ఇతను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం, ఇతను ఎందుకు ఇలా, అరే బాబా కంప్లీట్ చేయనండి, అసలు ఏంటి తను వెనక ఏమనుకుంటున్నాడు. సో నాన్ కమ్యూనికేషన్ కూడా మనకి ఒక్కొక్కసారి కోపం తెప్పిస్తుంది. మనం ఎవరో గురించి ఏదో ఒకటి అనుకుంటాము, మనం అసలు వాళ్ళని అడగలేదు కూడా, ఆ సందేహాన్ని మనసులో ఉంచేసామన్నమాట. అండ్ స్పెషల్లీ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ వాట్సాప్లో ఎవరిదైనా బ్లూ టిక్ వచ్చేసింది అనుకోండి, వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేదు అనుకోండి, మనం ఏదేదేదో ఊహించేస్తామన్నమాట. ఆ మాత్రం ఒక ఎస్ చెప్పడానికి ఒక 15 మినిట్స్ ఎందుకు, ఇప్పుడు ఒక సైన్ అయినా పెట్టేవలసింది కదా, లేదు కోపం తెచ్చారా, ఆయన నేను చెప్పింది యాక్సెప్ట్ చేయలేదా, ఎందుకు ఇంత, అసలు పాపం మనకి తెలియదు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. బ్లూ టిక్ వచ్చేసిందంటే వాళ్ళు వెంటనే ఆన్సర్ చేసే సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి ఉండరు, మేబీ వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, లేదంటే ఒక్కొక్కసారి కొన్ని మెసేజెస్తో పాటు అది ఎలా చూసేసారు ఒక నిమిషంలో, మళ్ళీ తర్వాత మనకి నిదానంగా ఆన్సర్ ఇస్తారు, కానీ మనం కోపం చెందుతామన్నమాట. సో దట్ ఈస్ వెట్ నాన్ కమ్యూనికేషన్, వెంటనే మనకి కోపం వచ్చేస్తుంది. నెక్స్ట్ నాన్ యాక్సెప్టెన్స్. మనలో భక్తి తక్కువ ఉంటేనే కోపం వస్తుంది, ఎందుకంటే ఎవరికైతే కృష్ణ మీద శ్రద్ధ లేదు, ఫేత్ లేదు, వాళ్ళకే కోపం ఎక్కువ వచ్చేస్తుంది. ఎవరికైతే శ్రద్ధ ఉంది కృష్ణుని మీద, వాళ్ళు ఒకటే అనుకుంటారు, ఏదైనా నాకు ఎలా కావాలి జరిగిందంటే ఓకే, నా ప్లాన్ ప్రకారం జరిగిందంటే వెరీ హ్యాపీ, నా ప్లాన్ ప్రకారం జరగలేదంటే కృష్ణ ప్లాన్ ప్రకారం జరిగింది, అండ్ కృష్ణ ప్లాన్ అయితే నా ప్లాన్ కన్నా ఎక్కువ బాగానే ఉంటుంది, సో ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. నా ప్లాన్ ప్రకారం జరిగితే హ్యాపీ, నా ప్లాన్ ప్రకారం జరగలేదంటే ఇంకా హ్యాపీ, ఎందుకంటే కృష్ణ ఆల్వేస్ హ్యాస్ ఎ బెటర్ ప్లాన్. కృష్ణకి ఏదో మంచి ప్లాన్ ఉంది, నాకైనా ఎక్కువ ఇంటెలిజెంట్ కృష్ణ ఉన్నారనమాట. సో యాక్సెప్టెన్స్ ఆఫ్ సిచ్యువేషన్ మనం చేస్తే మనకి కోపము రాదు. కృష్ణ ఈజ్ అవర్ వెల్ విషర్ అండ్ కృష్ణ హ్యాస్ ప్లాన్డ్ అవర్ లైఫ్, మనం ప్లాన్ చేసుకున్నారు కృష్ణుడు మన జీవితం, అప్పుడు మనకి కోపం అనేది రాదు. కానీ మనం ఇప్పుడు సొల్యూషన్స్ గురించి మాట్లాడట్లేదు, మనం ఓన్లీ కారణాల గురించి చర్చిస్తున్నాం, అసలు ఎందుకు 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 కోపం వస్తుందని చర్చిస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఈగో. ఎందుకు కోపం వస్తుంది? అహంకారం. ఎప్పుడైతే మనల్ని మనము యజమానుగా, నియంత్రకుడుగా, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ స్క్రిప్ట్ రైటర్గా అనుకుంటామో అప్పుడే కోపం వస్తుంది. ఎందుకంటే ఆ ఒక స్క్రిప్ట్ రైటర్ డైరెక్టర్ ఉంటారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, ఈ డ్రామాలో ఈ సినిమాల్లో ఉన్న ప్రతి పాత్ర ప్రతి క్యారెక్టర్ నేను ఎలా చెప్పి అలానే నడవాలి, అలానే స్మైల్ చేయాలి, అలానే కూర్చోవాలి, మనకు కూడా అలానే కావాలి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా, మన స్టాఫ్ మెంబర్స్ అయినా, థర్డ్ డివోటీస్ అయినా, అందరూ నేను ఎలా చెప్పి అలానే మాట్లాడాలి, అలానే జవాబు ఇవ్వాలి, నేను ఎలా అనుకున్నాను అలానే ప్రతిస్పందించాలి. ఎలా ప్రతిస్పందిస్తారండి? మీరేం డైరెక్టర్ కాదు, మీరేం ప్రొడ్యూసర్ కాదు, వాళ్ళ లైఫ్ వేరేగా ఉంది, మీరు లైఫ్ వేరేగా ఉంది, మీరు ఎలా వాళ్ళు స్క్రిప్ట్ రాసేస్తారు, వాళ్ళు ఇలానే ఆన్సర్ ఇవ్వాలి, అలానే నేనెంత వినయంగా మాట్లాడినా అతను ఎలా మాట్లాడుతున్నాడు చూడండి మాతాజీ అంటే, మళ్ళీ అతను ఎలా కావాలి ఎలా మాట్లాడతాడు, తను వేరే స్క్రిప్ట్ రాసుకున్నారు, మీ స్క్రిప్ట్ ప్రకారం తను ఎలా మాట్లాడతాడు. సో అది అనమాట, మనకి ఎక్కువ ఈగో ఉంటే మనకు అలా కావాలి, అందరూ నేను చెప్పినలాగా నేను అనుకున్నలాగే ఉండాలి, మాట్లాడాలి, ప్రతిస్పందించాలన్నమాట. సో అందరికి వాళ్ళ ఒక ఒపీనియన్స్, అభిప్రాయాలు ఉండొచ్చు. ఈవెన్ కృష్ణ కూడా భగవంతుడు ఉన్నప్పటికైనా అందరు అభిప్రాయాలు ఒప్పుకుంటున్నారు. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. మహాభారత్లో ఎప్పుడైతే ఈ ఉప పాండవాల్ని అశ్వత్థామ చంపేస్తాడు, చంపేసినప్పటికీ అర్జున్ అండ్ భీమ చాలా కోపం చెంది తన్ని తీసుకొచ్చేస్తారు, పట్టుకొని కట్టేసి ఒక పశువులాగా తీసుకొని వస్తారు. తీసుకొచ్చేసి ద్రౌపదికి అంటారు అనమాట, నువ్వే చెప్పు, నీ పిల్లల్ని చంపారు కదా, ఏం చేయమంటావు? అప్పుడు ద్రౌపది, క్షమించేయండి, ఎందుకంటే నేనైతే ఎలా బాధపడుతుందా, నా పిల్లలు చనిపోయారు అని. అశ్వత్థామ చనిపోతే వాళ్ళ అమ్మగారు కృపి చాలా బాధపడుతుంది కదా, సో క్షమించేస్తున్నాను అని యుధిష్ఠిర్ మహారాజ్ అండ్ ద్రౌపది ఇద్దరు క్షమించండి అంటారు. భీముడు అంటారు, ఏంటి క్షమించడం, చంపేయాలి. అండ్ భగవంతుడు, దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అంటారు, ఎస్ చంపేయాలి, చంపేయాలి తిన్ను, అదే కరెక్ట్ అనమాట. సో ఇలా ఇలా ఉన్నారు అందరు అనమాట. కానీ కూడా కృష్ణుడు అక్కడ ఎక్స్క్యూజ్ మీ, నేనండి దేవాదిదేవుడు, నా అభిప్రాయమే కదండి మీరు అందరూ వినాలి అని అలా చెప్పలేదు. మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి, అందరు అభిప్రాయాలు మాట్లాడి డిస్కస్ చేసి ఫైనల్గా ఒక డిసిషన్ తీసుకున్నారు. కానీ భగవంతుడు అయ్యేసరికి కూడా అందరూ నేనేం చెప్తున్నారు అది ఒప్పుకోవాలని కృష్ణుడు అనుకోలేదు. అలాంటప్పుడు మనం ఏమీ కాదు, మనం ఆయన జియోడి గాడ్ అంటే మనం డిఓజీ డాగ్ లాగా ఉన్నప్పటికైనా మనకి ఎలా కావాలంటే అందరూ మై వే అదర్వైజ్ హైవే, నేను ఎలా చెప్తున్నాను అలానే అవ్వాలి, నేనేమనుకుంటున్నాను అలానే అవ్వాలి, అది ఎలా అవుతుందనమాట. సో అది ఈగో, దట్ మీన్స్ మనకి ఈగో ఉంది. నెక్స్ట్ రీజన్ టెండెన్సీ టు ఎంజాయ్. ఎందుకు మనకి కోపం వస్తుంది? ఎందుకంటే మన ఇంద్రియాలని ఆనందపరచాలని మనకు ఒక కోరిక ఉంటుంది. వి వాంట్ టు ఎంజాయ్. మనం మర్చిపోతాం భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. ఈ మొత్తం అంతా ప్రపంచం భగవంతుడు ఆనందం కోసం, నా ఆనందం మీ ఆనందం కోసం కాదు. సో అందుకోసం మనం కోపం చెందకూడదు. ఏది మనం ఎలా అనుకున్నా అవ్వకపోయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఎంజాయర్ కాదు, భగవంతుడు దేవాదేవుడు, మనం జస్ట్ స్లేవ్స్, మనం భగవంతుడికి సర్వెంట్స్ అనమాట. సో అదొక రీజన్ అనమాట. అండ్ సి 90% మీరు ఒకసారి మీకు ఎందుకు కోపం వచ్చింది అని ఆలోచిస్తే, ఏదైతే మీరు అనుకున్నారో ఎంజాయ్మెంట్కి అది మీకు దొరకకపోతే కోపం. అంటే సండే ఫీస్ట్ చివరి వరకు నా కోసం ఖీర్ మిగిలేదు, నేను ఫస్ట్లో కూర్చోవాలి అది అవ్వలేదు, నాకు ఈ కాంట్రాక్ట్ కావాలి అవ్వలేదు, నేను ఇది కొన్నాననుకున్నాను అవ్వలేదు, నేను ఆవిడతో ఇది చెప్పాలనుకు. సో ఏదైనా ఎంజాయింగ్ టెండెన్సీని ఎప్పుడైతే ఆటంకం పరుస్తుంది అప్పుడే క్రోధ, ఎందుకంటే కామ ఫుల్ఫిల్ అవ్వలేదు అప్పుడు మనకి క్రోధం వచ్చేస్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ శ్రీమద్ భగవద్గీతలోని 5.20 ఒక మంచి శ్లోకం భగవంతుడు అంటారు. ఆయన అంటారు, ఏదైనా ప్రియమైన వస్తువు దొరికితే చాలా హ్యాపీగా గెంతుకోకూడదు, అండ్ ఏదైనా మనకి దొరికినా హ్యాపీ అవ్వకూడదు, వెళ్ళిపోయినా సాడ్ అవ్వకూడదు. ప్రతి సిచ్యువేషన్లో సమభావంలో ఎవరైతే ఉంటారో వాళ్ళే సెల్ఫ్ రియలైజ్డ్ సోల్ అని అంటారనమాట. సో ఆ శ్లోకం మర్చిపోయిన అంటారు, నా ప్రహషేత్ ప్రియం ప్రాప్య, నా ప్రహషేత్ ప్రియం ప్రాప్య, నా ద్విజేత్ ప్రాప్య చా ప్రియం, స్థిర బుద్ధిరసామూఢో బ్రహ్మవేత్ బ్రహ్మణి స్థిత. యాజ్ ఎ డివోటీ అనేసరిగా వీ హ్యావ్ టు హ్యావ్ దట్ కంట్రోల్ అనమాట. ఏదైతే దొరికినా, వై ఆర్ వి గెటింగ్ యాంగ్రీ? బికాజ్ ఏదైతే కావాలి దొరకట్లేదు, ఏదైతే దొరికింది అది అక్కర్లేదు, అదే మన ప్రాబ్లం అనమాట. బట్ వీ హ్యావ్ టు బి సమ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ అనమాట. అండ్ ఎవరైనా అనొచ్చు, మీరు ఇంతవరకు చెప్పిన కారణాలు ఏమి కాదండి, నాకెందుకు కోపం వస్తుందంటే ఎవరైనా నన్ను అవమానించారు, ఖండించారు, నిందించారు, తోసేశారు, ఉమ్మేశారు, ఏదో తప్పుగా మాట్లాడారు, అందుకోసమని నాకు కోపం వచ్చిందంటే దానికోసం కూడా ఒక వర్స్ ఉంది శ్రీమద్ భాగవతంలోని. అంటారు యూనో, ఈ పరీక్షిత్ మహారాజ్ ఒక వృత్తాంతం వచ్చినప్పుడు 1.18.48లో అంటారు, ఎవరైనా మిమ్మల్ని శపించినా, దూషించినా, నిందించినా, తోసేసినా, ఏం చేసినా కూడా భక్తుడు ఎప్పుడు దాన్ని పగ తీసుకోవాలి, దాంతో పగ తీసుకోవాలని ఆ భావనని భక్తుడు ఎప్పుడు పెంచుకోడు అని అంటారనమాట. సో యాక్చువల్గా అది మనకి చాలా ఇదిగా అనిపించవచ్చు, అబ్బా ఇంత లెవెల్లో మేము రాలేమండి, కానీ యాక్చువల్గా అదే డివోటీస్ లెవెల్ అనమాట. ఎవరు మనతో ఎలా బిహేవ్ చేసినా కూడా మనం మాత్రం సమభావంలో ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ఇంకొకటి, మనము కంట్రోలర్గా అవ్వాలనుకుంటున్నాం కానీ గొప్ప 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 వాళ్ళు లైక్ యమరాజ్ కూడా కంప్లీట్ గా అందరి మీద కంట్రోల్ ఆయనకి కూడా లేదు, కానీ ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు. మనం అజామిలో ఒక పాస్ట్ టైంలో చూస్తే యమరాజ్ అంటాడు అనమాట యమదూతాలతోని, నువ్వు ఎవరికి కావాలి నువ్వు తీసుకొని రావచ్చు, కానీ ఎవరైతే కృష్ణ భక్తులు అలాంటి వాళ్ళు నువ్వు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, అలాంటి వాళ్ళని నువ్వు ముట్టుకోవద్దు. సో యమరాజ్కి కూడా తన ఒక ఆధిపత్యము భక్తుల మీద లేదు. అలానే మనం హిరణ్యకశ్యపుని చూస్తే కూడా తను ఎంత శక్తివంతుడుగా ఉండేవాడంటే, ఇంద్రుడు తన వంటగదిలోని వంకాయ కోస్తూ కూర్చుని, అగ్నివాయు తన గుర్రాల్ని సర్దుపెట్టుకుంటూ, ఆ నవగ్రహాలు వీళ్ళందరూ తన కాళ్ళ కింద ఉన్నప్పటికీ ఇంత గొప్పగా అందరినీ తను కంట్రోల్ చేసినప్పటికైనా తన సొంత అబ్బాయి ప్రహ్లాద్ తన మాట వినేవాడు కాదు. సో ఎవరు ఎంత గొప్ప ఉన్నా కూడా వాళ్ళు అందరినీ కంట్రోల్ చేయలేరు. అలాంటప్పుడు అసలు మనము ఇంత కూడా కాదు, కానీ మనకి ఎంత కంట్రోల్ చేయాలని మనసులో ఒక ఆశ దురాశ ఉంది, అందు గురించి కోపం చెందుతున్నాము. అందరు నాకు కలిసి ఒక మనిషి యొక్క మనస్తత్వం ఎలా ఉందంటే, నా ఇల్లు నా రాజ్యం, నా భార్య నా రాణి, నా పిల్లలు నా పౌరులు, వీళ్ళందరూ నా కంట్రోల్లో ఉండాలి, నేను ఎలా చెప్తే వాళ్ళు అలా వినాలి, వినకపోతే నాకు కోపం వచ్చేస్తుంది. అండ్ ఒక్కొక్కసారి ప్రాబ్లం ఏంటంటే అక్కడ వరకే అది ఆగదు, మెల్లమెల్లగా ఎప్పుడైతే అదంతా కంట్రోల్లో వచ్చినప్పటికీ ఎలా ఫీల్ అవుతుందంటే, నా నేబర్స్ కూడా నా మాట వింటే బాగుంటుంది. నేబర్సే కాదు, మొత్తం అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ నా మాట వినాలి. అపార్ట్మెంటే కాదు, లొకాలిటీ అంతా నేనే ప్రెసిడెంట్గా ఉండాలి. లొకాలిటీయే కాదు, మొత్తం వైజాగ్ సిటీలో నేను ఎలా అంటే అలా అందరూ వినాలి. మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక పెద్ద డిజీజ్ లాగా పెరుగుతూ పెరుగుతూ వెళ్ళిపోతుంది. అంటే నేను దానికి ఒక మంచి రీసెంట్గా ఒక ఉదాహరణ ఇస్తాను. మొన్న G20 సమ్మిట్ అయింది కదా, ఇక్కడ మనకేదో ఋషికండలోనే ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కదా రాడిసన్లోనే. సో ఇక్కడ కైలాసగిరి నుంచి వస్తూ ఉంటే ట్రాఫిక్ జామ్ అంతా. సో ట్రాఫిక్ పోలీస్ మ్యాన్ చాలా వరకు కార్స్ ఆపేశారు, VIP కార్స్ వెళ్తున్నాయని. అందరూ అలా కూర్చున్నారు. ఒక అతను అయితే చాలా కోపం చెంది ఆ గాడి నుంచి బయటికి వచ్చి ట్రాఫిక్ పోలీస్ మ్యాన్ ఇలా కాలర్తో పట్టుకొని, ఎంతసేపు ఇంకా మేము ఉండాలి అంటే, సార్ మళ్ళీ అందరు వెయిట్ చేస్తున్నారు కదా, ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమైందంటే, ఇది ఒక డిజీజ్, అందరు నా కంట్రోల్లో ఉండాలి, నేను అందరికి నేను ఎలా చెప్తున్నాను అలానే. అండ్ ఫస్ట్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద కోపం, తర్వాత నోన్ పీపుల్, తర్వాత రిలేటివ్స్, తర్వాత బంధువులు, తర్వాత స్ట్రేంజర్స్, తర్వాత అన్నోన్ పీపుల్, తర్వాత ఏంటంటే న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ మీద కూడా కోపం. ఈ విధవకి రాయడం రాయట్లేదు, ఏంటి ఇలా రాశాడు, అసలు ఇలా రాయవలసిందే బాబు, తనతో నీకేం సంబంధం అంటే, అదొక పెద్ద డిజీజ్ అనమాట. ఇప్పుడు అందరి మీద కోపం. ఎవరు దొరికినా ఈ కుర్చీ బాగాలేదు, ఈ మైక్ బాగాలేదు, ఈ చెరి లైట్ బాగాలేదు, ఇతని నువ్వు బాగాలేదు, కొత్త బాగాలేదు, షర్ట్ బాగాలేదు, డైరీ బాగాలేదు, పెన్ ఎందుకు ఇలా తెచ్చుకున్నావు, అంతే, అదొక డిజీజ్. ఇప్పుడే అందరి మీద కోపం ఎవరు. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ అంటే జస్ట్ రీజన్స్ చెప్తున్నాను, ఎక్కడెక్కడి నుంచి డిజీజ్ ఎలా అవుతుంది. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ మ్యాటర్ అనమాట, ఇది చిన్న విషయము కాదు. నెక్స్ట్ అన్హెల్దీ కంపారిజన్. కోపం ఎందుకు వస్తుంది? అన్హెల్దీ కంపారిజన్, పోల్చుకోవడం, ఒకరినొక తులనా చేసుకోవడం, ఇతను ఇలా ఉన్నారు అతను ఇలా ఉన్నాడు, మనం ఆ లెవెల్కి రాలేకపోతే, లేదంటే వేరే వాళ్ళు మనం ఎలా అనుకున్నామో అలా మనం కంపేర్ చేసుకుంటాం అనమాట. ఇదే ఒక మేము చిన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండేది, ఇప్పుడు లేదు, నిర్మాది ఏనో ఇస్కీ సాడీ మేరీ సాడీస్ సఫేద్కి అని ఉండేది కదా, ఆవిడ సారీ ఇంత వైట్గా ఉంది. మన ప్రాబ్లం అందుకోసం మనకి ఎలా కోపం వచ్చేస్తుంది, మన అందరి దగ్గర వేరేసి రాంగ్ కంపారిజన్. అందరూ ఒక వేరు వేరు స్పీషీస్, వేరు వేరుగా తయారు చేయబడారు భగవంతుడి చేత. సో మనం ఎలా అనుకుంటున్నామో అందరు అలానే ప్రవర్తించకపోవచ్చు. ఇతను ఇలానే ప్రవర్తించాలంటే అది సాధ్యం కాదనమాట, కొన్ని మనం ఒప్పుకోవలసిందే అనమాట. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్, లేడీస్ని భగవంతుడు వేరే రకంగా తయారు చేశారు. లేడీస్ ఒక సాధారణ మహిళల ఒక స్వభావం లవ్ అండ్ కేర్, ఒక ఒక జెంట్స్ తాలూకు పురుషుల ఒక స్వభావం రేషనల్, ఇంటెలిజెన్స్ అండ్ రేషనల్, ఏదైనా రేషనల్తో ఆలోచిస్తారు. సో అలా అయినా ఎవరైనా తన భార్య దగ్గర ఆవిడకి ఎందుకంత అర్థం అవ్వట్లేదు, ఎందుకంత బుద్ధి లేదు అంటే, మళ్ళీ బుద్ధి లేదంటే మళ్ళీ ఏం చేస్తాం, అది ఒక స్వభావమే అలానే ఉంటుంది. అలాగే ఎవరైనా భార్య మా హస్బెండ్ ఏంటంటే అసలు కేర్ చూపించడం కాదు, వాళ్ళు కేర్ చూపించే విధానం వేరుగా ఉంటుంది. సో వాళ్ళు ఇంకా లేడీస్ లాగా అలా మాట్లాడేసి కేర్ చూపించకపోవచ్చు. సో మనం అలా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? సో అందరికీ వేరే వేరేగా భగవంతుడు తయారు చేశారు. ఇన్ఫ్యాక్ట్ అకార్డింగ్ టు ది రీసెర్చ్, లేడీస్ ఒకేసారి 14 పనులు, 14 things దే కెన్ డూ అట్ ఎ టైమ్ అనమాట. ఒకేసారి 14 పనులు చేయగలుగుతారు. ఇటు టైప్ చేసేసి, అటు ఫోన్ చేసి, ఇతనితో మాట్లాడి, అలా 14 things చేసేయగలుగుతారు. కానీ అలా మెన్ చేయలేరనమాట. వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా పని చేస్తే వాళ్ళు అదే చేయగలుగుతారు, వేరే పని చేయలేరు, మర్చిపోతారు. సో ఎప్పుడైనా ఒక పని చేస్తే ఒక పనిలో బిజీ అయిపోతారు, అప్పుడు ఇది మర్చిపోయానంటారు. సో కానీ లేడీస్ అలా మర్చిపోరు. మీరు ఎప్పుడైనా ఎవరికైనా అడిగితే లేడీస్ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడం మర్చిపోయారంటే అది హస్బెండ్స్ మర్చిపోతారు. లేదు హస్బెండ్స్ బర్త్ ఎనివర్సరీ ఏదో మ్యారేజ్ ఎనివర్సరీ మర్చిపోతారు, వైఫ్స్ మర్చిపోరు. అలా ఉంటుందన్నమాట అది మెమరీ. కానీ ఎవరైనా వైఫ్ హస్బెండ్తో ఫైట్ చేయొచ్చు. అలా ఎలా మర్చిపోయారంటే అలా వాళ్ళకి అలా తయారు చేస్తారు భగవంతుడు. అదే ఆఫీస్కి వెళ్ళినప్పటికీ ఇంటి పనులు మర్చిపోతారు. మళ్ళీ వచ్చినప్పుడు కొంచెం దారిలో పుదీనా కొత్తిమీర తీసుకోరండి అంటే మర్చిపోతారు. కానీ వైఫ్స్ అలా మర్చిపోరు అనమాట, చిన్న చిన్న విషయాలు. సో భగవంతుడు వాళ్ళని అలా తయారు చేశారు. సో అన్హెల్దీ కంపారిజన్స్, ఇతనితో అతనికి అతనికి ఇత ఈవిడ ఎందుకు ఇలా ఉందంటే వాళ్ళు అలానే ఉంటారు. వాళ్ళకి అలానే భగవంతుడు తయారు చేశారు. సో దాని గురించి మనకి కోపము వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ రాంగ్ బిలీఫ్స్. రాంగ్ బిలీఫ్స్ అంటే విజయం తాలూకా నిర్వచనం వేరుగా ఉండొచ్చు. సో మనం ఆ నిర్వచనాన్ని పట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మేము కాలేజీలో ఉన్నప్పుడు ఒక పెద్ద వైరల్ న్యూస్ లాగా ఉండేది, ఎలా ఒక అమ్మాయికి 97% వచ్చిందని ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. ఎందుకంటే ఆవిడకి 99 వస్తుందని ఎక్స్పెక్ట్ చేసుకుందనమాట, రాలేదని 97 వచ్చిందనమాట. 97 వస్తే ఆత్మహత్య చేసింది అని నా ఫ్రెండ్స్ని ఎలా మొహం చూపించాలి, నేను వాళ్ళకి ఛాలెంజ్ చేశాను నాకు 99 వస్తుందని. కానీ 97 కూడా చాలా గొప్ప పర్సంటేజ్. సో ఏమైంది ఇక్కడ, వాళ్ళకి విజయం తాలూకా నిర్వచనం వేరుగా అనుకున్నారు. అంటే సక్సెస్ అంటే నేను ఇది వస్తేనే నాకు సక్సెస్, లేదంటే లేదు, రైట్? నిన్ననే అనిరుద్ధ్ మాట్లాడుతున్నాడు, తను ఢిల్లీలో ఉన్నాడు, తను నేషనల్ టెన్నిస్ పోటీకి సెలెక్ట్ అయ్యాడు. సో నేను తను ఫోన్ చేస్తే ఏం చేస్తున్నా బాబు అంటే, జస్ట్ హ్యాపీ, ఫ్రెండ్స్తో బాగా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో సెలబ్రేట్ వర్డ్ యూజ్ చేసిన వెంటనే అన్నాను, ఓ అయితే నువ్వు గెలిచావా టెన్నిస్లో? ఆ గెలవలేదు, ఓడిపోయాను అని ఎంత హ్యాపీగా చెప్తున్నాడు. ఓడిపోయాను. మళ్ళీ ఓడిపోతే ఎందుకు అంత ఎక్సైట్ అయిపోతున్నాడంటే, తను చాలా మంచిగా చెప్పాడు దట్ ది సక్సెస్ ఇస్ నాట్ అబౌట్ ఇన్ ది ట్రోఫీ వన్, ఇట్ ఈస్ అబౌట్ ద రేస్ రన్ అని ఎంత బాగా మాట్లాడాడు అనమాట. తను అన్నాడు, నేను ఇది గెలిచాను లేదు అది ఇంపార్టెంట్ కాదు, నేను నా కాలేజ్ తరఫు నేషనల్కి సెలెక్ట్ అయ్యి ఢిల్లీ వరకు వెళ్ళాను, ఇదే నా విజయం, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ ద ట్రోఫీ వన్, ఇట్స్ అబౌట్ ద రేస్ రన్. మీరు ఆ రేస్లో పాల్గొనే ఆ ఒక్క ఇది మీకు వచ్చింది అవకాశం, అదే ఒక పెద్ద విజయం. సో చిన్న చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. సో నాకు ఆ యాటిట్యూడ్ చాలా నచ్చిందనమాట. ఏదైతే కృష్ణుడు నాకు అవకాశం ఇచ్చింది ఇచ్చారమ్మా, నేను దాన్నే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. కృష్ణ ఇస్ సో కైండ్, నాకు ఈ అవకాశం వచ్చింది, నేను ఇంత ప్రెస్టీజియస్ జనరల్ కాలేజ్లో ఈరోజు ఉన్నాను యాజ్ మై కాలేజ్ రిప్రజెంటేటివ్, నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనమాట. సో దట్ ఈస్ ఆ విజయం తాలూకా నిర్వచనం సరిగ్గా లేకపోతేనే మనకి కోపం వచ్చేస్తుంది. ఒకవేళ తనకు ఆ మెంటాలిటీ లేకపోతే ఇప్పటికీ ఇంకా చాలా కోపంతో నేను ఓడిపోయాను దుఃఖించేవాడు. నో, ఈ సెలబ్రేటింగ్ ఐఎమ్ గ్రేట్ఫుల్, నాకు ఎంత అవకాశం ఇచ్చారో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఇన్ దాట్ అనమాట. సో ఇప్పుడు నేను ఇలా రీజన్స్ చెప్తుంటే ఇక్కడికి టైం అయిపోతుంది. ఒక 15-20 రీజన్స్ మీకు చెప్పాను. కానీ ఇప్పుడు ఎవరైనా అనొచ్చు, మనం ఎందుకు ఇంతలాగా కోపం గురించి మాట్లాడుతున్నాము, ఎందుకు ఇంతలాగా మాట్లాడుతున్నాము, అసలు కోపం వచ్చిందండి వచ్చింది, దాని గురించి ఎందుకు అంత పెద్ద సండే ఉపన్యాసం, వచ్చింది వెళ్ళిపోయింది అయిపోయింది ఆ టాపిక్, ఎందుకు వచ్చింది వెళ్ళిపోయింది కాదండి, అది వచ్చి వెళ్ళిపోయినప్పుడు చాలా తీసుకొని వెళ్ళిపోతుంది. యేల్ యూనివర్సిటీ తాలూకా రీసెర్చ్లో ఏం చెప్పారంటే, ఎవరైతే కోపం చేస్తారో వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అనమాట. మీకు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అసలు ఈ మ్యాటర్ కరోనా టైంలో చెప్తే బాగుండేది, ఇంట్లో చాలా గొడవలు అయ్యాయి కరోనాలోనే, ఎందుకంటే హస్బెండ్స్ కూడా ఇంట్లోనే ఉండిపోయారు కదా, అప్పుడు ఈ మాట కొంచెం చెప్తే బాగుండేది, మీరు కోపం తెస్తే ఇమ్యూనిటీ పోతుంది, ఇమ్యూనిటీ పోతే మీకు కరోనా వచ్చేస్తుంది చూసుకోండి అని. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఈవెన్ ద నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఒక జర్నల్ రిలీజ్ చేశారు, ఎవరైతే కోపం చూపిస్తారో దే ఆర్ 9% మోర్ ప్రోన్ టు హార్ట్ డిసీజ్ అనమాట. అంటే ఎవరైతే కోపం చూపిస్తారో 9% హార్ట్ అటాక్కి వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇందాక నేను చెప్పాను కదా, ఈవెన్ మీరు కోపం ఎప్పుడైతే ఏ నిమిషం అయితే మీరు కోపం చేశారు, మీ జీవితం నుంచి 12 మినిట్స్ తగ్గిపోయాయి. 12 మినిట్స్ అంటే చాలా చాలా టైం కదా, మనకి ఎవ్రీ మినిట్ ఎంత ఇంపార్టెంట్ ఈ హ్యూమన్ లైఫ్లో. సో మనం దాన్ని ఎలా వృద్ధా చేసుకోకూడదు అనమాట. సో చాలా ఇల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఈవెన్ బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్ అండ్ ఎన్నెన్నో డిజీజెస్ స్టార్ట్ అవుతాయి మనం కోపం పెంచుకుంటే అనమాట. సో మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఏం చేద్దాం, దీని సొల్యూషన్ ఏంటి? నాట్ ఓన్లీ ఫిజికల్గా మనకి దాన్ని ఒక ప్రభావాలు ఉంటాయి మనం కోపం చేస్తే, ఈవెన్ మెంటల్గా కూడా మనం డిస్టర్బ్ అయిపోతాం. ఎప్పుడైనా మనం కోపం చేసామంటే ఎవరి మీద గట్టిగా అరిచేసి కోపం చేసిన తర్వాత
హ్యాపీగా హా ఇప్పుడు చాలా బాగుంది నా రౌండ్స్ చాలా బాగా అవుతున్నాయని ఎవరైనా అలా ఫీల్ అయ్యారా? అసలు చాంటింగ్ చెయ్యనే చెయ్యలేము, ఒక వన్ రౌండ్ కూడా సరిగ్గా అవ్వదు. సో దాని అండ్ రిలేషన్షిప్స్ కూడా పాడైపోతాయి కోపంలోని. మంచి రిలేషన్షిప్స్ పాడైపోతాయి, ఎందుకంటే మనం ఆ నిమిషము మన మాటల్ని మన కోపాన్ని నియంత్రించలేకపోయాము. సో ఉన్న రిలేషన్షిప్స్ కూడా పాడైపోతున్నాయి. సో ఫిజికల్గా ప్రాబ్లం, హెల్త్గా ప్రాబ్లం, మెంటల్గా ప్రాబ్లం, స్పిరిచువల్గా ప్రాబ్లం, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ ఈ కోపం వల్ల. సో ఈ అందు గురించి కోపం గురించి చర్చించడం ఎంతో అవసరము. ఇదేదో వచ్చింది వెళ్ళిపోయింది అని కాదు. మనం కోపం ఉంటే మనం చాంటింగ్ కూడా సరిగ్గా చేయలేము. అండ్ కోపం తెచ్చిన వాళ్ళు ఒక ఇంటెలిజెన్స్ కూడా పోతుంది అని చెప్తున్నారు శాస్త్రంలో. కరెక్ట్గా నేను మీకు వర్సెస్ ఇప్పటికి రీసెర్చ్ చేయలేకపోయాను, కానీ ఇంటెలిజెన్స్ కూడా ఇప్పుడు మీరు చూడండి. చాలాసార్లు డివోటీస్ అంటారు మేము భాగవతం చదివాం, మెతజీ క్యాంటు కంప్లీట్ చేసేసాం, కానీ ఏమీ గుర్తులేదు. ఎందుకు గుర్తులేదు? ఎందుకంటే కోపం చేసినప్పుడు ఏంటంటే మనకు ఆ మెమరీ కూడా పోతుంది, మంచి మాటలు రిటైన్ చేయలేము. కోపం అనేసరికి హోల్ లాగా ఏదైనా ఒక బాస్కెట్ లోపల హోల్స్ ఉంటే బాస్కెట్ నుంచి నీళ్ళు వెళ్ళిపోతుంది. సో మనం ఎప్పుడైతే అనర్థాలు ఉంటాయి మనం ఏది స్టోర్ చేసుకోలేము. మనం శాస్త్రం చదివింది కూడా అంతా వాటర్లో బాస్కెట్ నుంచి బయటికి లీక్ అయిపోతుంది అనమాట. సో అందుకోసం వీ హ్యావ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కోపం మీద మనం పనిచేయాలి. అయితే అండ్ అఫ్ కోర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ వైష్ణవ అపరాధ చేసేస్తాం, అండ్ వైష్ణవ అపరాధ చేస్తే వీ కాన్ గో బ్యాక్ టు కృష్ణ. సో ఏం చేద్దాం? కోపంని ఎక్స్ప్రెస్ చేద్దామా, కోపంని సప్రెస్ చేద్దామా, ఏం చేద్దాం? మనం అలానే అనుకుంటాం, మనం టూ థింగ్స్ అనుకుంటాం. లేదంటే సప్రెస్ చేసేయాలి, కోపం వచ్చినా కూడా కంట్రోల్ చేసుకుని కంట్రోల్ చేసుకోవాలి. లేదు, కంట్రోల్ చేస్తే కూడా ప్రాబ్లమ్. ఎందుకంటే మీరు సప్రెస్ చేసేసుకున్నారు అనుకోండి కోపంకి, ఒకేసారి ప్రెషర్ కుక్కర్ లాగా సడన్గా బస్ట్ అయిపోతుంది. ఈ కోపం అనేసరికి మీరు ఇంట్లోనే మీరు అన్నం పెట్టారనుకోండి ప్రెషర్ కుక్కర్లో, ఇప్పుడు మీ భార్య మీకు బాత్రూమ్ నుంచి కేక్ వేసేసి ఒకసారి కుక్కర్ ఆపేస్తారంటే మీరు ఏం చేస్తారు? కుక్కర్ ఆపేయండి అంటే మీరు ఏం చేస్తారు? అయ్యో బాబాయ్, రాకెట్ సైన్స్ ఏం కాదండి, కుక్కర్ ఆపేయమంటే ఏం చేస్తారండి అంతే. దాని అర్థం వీళ్ళు ఎప్పుడు కుక్కర్ ఆపలేదండి. కుక్కర్ ఆపేయమంటే ఏం చేస్తారు, ఎలా ఆపుతారు? గ్యాస్ ఆపుతారు. లేదా మీరు ఉంటుంది కదా విసిల్ ఆపుతారా, గ్యాస్ ఆపుతారా? అంతే. మళ్ళీ ఇక్కడ కూడా అదే నేను మాట్లాడుతున్నాను, మనం విసిల్ ఆపితే, విసిల్ అనేది కోపం. సో నాకు ఎవరి మీద కోపం వచ్చింది, నేను విసిల్ని ఆపేశాను, విసిల్ని ఆపితే కోపం తగ్గుతుందా? లేదు. లోపల ఏమైపోతుంది? ఆ గ్యాస్ అయితే ఆనే ఉంది కదా. సో ఇంకా అలా ఆ ప్రెషర్ బిల్డప్ అవుతూనే ఉంటుంది. ఒకేసారి అప్పుడు ఏమవుతుంది, టక్కని ప్రెషర్ కుక్కర్ బస్ట్ అయిపోతుంది. సప్రెస్ చేయలేము. సప్రెస్ చేయడం అంటే విసిల్ని ఆపడం. విసిల్ని ఎంత ఆపినా కూడా కింద అగ్గి అయితే అలానే ఉంది. సో సప్రెస్ చేయలేము. ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేద్దామా కోపంని? కోపం వచ్చిందంటే ఇంకా గట్టిగా చెప్పేద్దాం, ఒక రెండు మాటలు అయిపోతుంది. ఇదేదో మలమూత్రాలు విసర్జన లాగా కాదు, అమ్మయ్య బాత్రూమ్ వెళ్ళిపోయిన ఇప్పుడు నాకు రిలాక్స్గా ఉంది, నా కోపం వచ్చింది అర్చేశాను ఇప్పుడు హ్యాపీగా ఉంది. అలా కూడా లేదు కదా, హ్యాపీ కూడా ఫీల్ అవ్వదు. మనం ఎవరి మీద బాగా గట్టిగా తిట్టేసినా కోపం చూపించినా కూడా హ్యాపీనెస్ దొరకట్లేదు. సో ఎక్స్ప్రెస్ చేసినా హ్యాపీనెస్ లేదు, సప్రెస్ చేసినా హ్యాపీనెస్ లేదు. సో ఏం చేయాలి? దాన్ని ప్రాసెస్ చేయాలి. నో సప్రెషన్ నో ఎక్స్ప్రెషన్, ఓన్లీ దాన్ని ప్రాసెస్ చేసుకోవాలి. సో ఎలా ప్రాసెస్ చేయాలి? సో ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేసాం, ఎలా ఈ కోపంని ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేసి సరిగ్గా దాన్ని ఎలా యూజ్ చేస్తే అది మనకి కృష్ణ సేవలో హెల్ప్ఫుల్ అవుతుంది, మన వెనక లాగకుండా ఉంటుందన్నమాట. సో హౌ టు ప్రాసెస్ ఇట్, సొల్యూషన్స్ ఇప్పుడు మాట్లాడదాం. సో ఫస్ట్ సొల్యూషన్, అసోసియేట్ విత్ ద రైట్ పీపుల్. ఎవరితో సాంగత్యం చేయడం వల్ల మీలో ఉన్న మంచిది బయటికి వస్తుంది, అలాంటి వాళ్ళతో సాంగత్యం చేయాలి. కొందరు ఎలా ఉండాలంటే వాళ్ళతో సాంగత్యం చేస్తేనే మనలో ఉన్న చెడుది బయటకు వస్తుంది, అలాంటి వాళ్ళతో దూరంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ధ్రువ మహారాజు ఒక కథలో ఎప్పుడైతే ఆ సురుచితోని సాంగత్యం చేశారు, ధ్రువ మహారాజులో ఉన్న చెడు బయటకు వచ్చింది. ఆయన కోపం పెంచి, ఆయన పెరిగి, ఆయన అసూయ పెంచి వీళ్ళకైనా నాకు రాజ్యం పెద్దగా ఉండాలని అలాంటి ఆలోచనలు వచ్చాయి. అలానే సునీతి వాళ్ళ సొంత తల్లితో అసోసియేట్ చేసినప్పుడు ఆయనలో ఉన్న మంచిది బయటకు వచ్చింది. భగవంతుడి దగ్గరికి వెళ్తాను, తపస్య చేస్తాను, నేను కావాల్సింది సాధిస్తాను. సో అసోసియేట్ విత్ ద రైట్ పీపుల్. ఎవరితో అసోసియేట్ చేయడం వల్ల మీలో అందరిలో కొన్ని మంచి గుణాలు ఉంటాయి, కొన్ని చెడు గుణాలు ఉంటాయి. కరెక్ట్గా అసోసియేషన్ ఉన్నప్పుడు కొందరు మన మంచి గుణాలని వాళ్ళు ఏం చేస్తారు, ఫ్యాన్ చేస్తారు. అండ్ మనలో మనకు కూడా తెలియదు నాలో ఇంత మంచి గుణాలు ఉన్నాయని మనం అలా బ్లూమ్ అయిపోతాం అనమాట. కొందరితో అసోసియేట్ చేసినప్పటికీ మన బ్యాడ్ క్వాలిటీస్ అన్ని బయటకు వస్తాయి అనమాట. మనం అనుకుంటా నాలో కూడా ఇంత కోపం ఉందని తెలియదు. సో అసోసియేషన్, ఎవరితో మనం అసోసియేట్ చేస్తున్నాం అనమాట. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎవరితో అసోసియేట్ చేస్తారు. దాని తర్వాత చాంటింగ్, ఎప్పుడైతే మనం చాంటింగ్, ఇప్పుడు మీరు అంటారు చాంటింగ్తో కోపంకి ఏం సంబంధం మేడం? సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇందాక మనం చర్చించాం కదా రజోగుణ సముద్భవ, కోపం అనేది రజోగుణం నుంచి వస్తుంది. చాంటింగ్ చేసినప్పుడు మనం సత్వగుణంలో వెళ్ళిపోతాం, సత్వగుణంలో కోపం రాదు. సో మనం ఎప్పుడైతే చాంటింగ్ చేస్తాం, మనం ఏం చేస్తున్నామంటే రజోగుణం నుంచి తమోగుణం నుంచి మనం సత్వగుణానికి వెళ్ళిపోతున్నాం. సత్వగుణం ఉన్న వాళ్ళకి కోపం రాదు. సో చాంటింగ్ చేయాలి, మంచి వాళ్ళతోనే అసోసియేషన్ చేయాలి. అలా అయినా ఆధ్యాత్మిక శాస్త్రాలు, స్క్రిప్చర్స్ చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి స్క్రిప్చర్స్? ఎప్పుడైతే మనం స్క్రిప్చర్స్ చదువుకుంటామో వాళ్ళు మనం ఎలా ఆలోచించాలి, ఆ ఒక పర్స్పెక్టివ్ని స్క్రిప్చర్స్ చూపిస్తారనమాట. ఎప్పుడైతే మనకి ఎవరి మీద కోపం వచ్చినా, ఏదైనా మనం ఎప్పుడైతే శాస్త్రం చదువుతారో అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓకే మై కర్మ మై ఫాల్ట్, నా తప్పే అది, అతను ఏం చేయగలుగుతాడు పాపం. సో వెంటనే మనకి కోపం తగ్గిపోతుంది. ఎందుకంటే ఇట్ విల్ షో అస్ ద రైట్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్. ఎలా దేన్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఆ చక్షులు, శాస్త్ర చక్షు, ఆ చక్షులు మనకి శాస్త్రాలు ఇస్తారనమాట. సో రీడ్ స్క్రిప్చర్స్, అసోసియేట్ విత్ ద రైట్ పీపుల్, చాంటింగ్, స్క్రిప్చర్స్ చదివితే భగవంతుడి తాలూకా డివైన్ ప్లాన్ మనకి అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఎవరైనా మనతో తప్పుగా ప్రవర్తించినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా మన మీద గట్టిగా అరుస్తున్నారు, లేదంటే సరిగ్గా మాట్లాడలేదు, లేదంటే అవమానిస్తున్నారు. ఇప్పుడు మీరు ఊహించండి, ఎవరికైనా జ్వరం ఉంది, ఒంట్లో బాగాలేదు, చాలా ఫీవర్ ఉంది, మన మీద వచ్చి ఏదైనా వామిటింగ్ చేసేసారనుకోండి, కడుపు బాగాలేదు, అప్పుడు మనం వెంటనే తన్ని తిట్టాం కదా, అయితే దానికి బాగాలేదు పాపం అని. అలానే ఎప్పుడైతే మనం శాస్త్రం చదువుతామో ఎవరైనా మనతో తప్పుగా ప్రవర్తించిన మనం అనుకుంటాం పాపం తను మాయలో ఉన్నారు, నేను మాయలో ఉన్నాను, ప్రయత్నిస్తున్నాను, తను మాయలో ఉన్నాడు, ఓడిపోయాడు, అందుకోసం నాతో ఇలా మాట్లాడారు, పర్వాలేదు పాపం అని మనకి వాళ్ళ మీద జాలి వేస్తుంది, వాళ్ళ మీద కోపం రాదు. సో అలా మనం శాస్త్ర చక్షుతో ప్రతిదీ కరెక్ట్గా చూడగలుగుతాం అనమాట. నెక్స్ట్ డయట్. మనం కోపం తగ్గించాలంటే సరిగ్గైన డయట్ తీసుకోవాలంటే సాత్విక ఆహారం. ఎప్పుడైతే మనం రాజసిక ఆహారం తీసుకుంటే మనకి కోపం ఎక్కువ వస్తుంది. చాలాసార్లు నాకు చాలా మంది వాళ్ళ స్వానుభవాలు షేర్ చేశారు, ఎప్పుడైతే వాళ్ళు మాంసాహారం మానేశారో చాలా వరకు కోపం తగ్గిపోయింది. అండ్ ఎవరైతే ఉల్లిపాయ వెల్లుల్లి మానేశారో వాళ్ళకి ఇంకా కోపం తగ్గిపోయిందని చాలా మంది అలా డిస్కస్ చేస్తుంటారు. ఎవరైతే భక్తిలో కొత్తగా వస్తారు, ఓ చాలా మార్పు వచ్చేసింది, ఎప్పుడైతే ఆహారం మానేశాము. అండ్ ఆహారం అంటే ఓన్లీ భోజనం కాదు, అన్ని రకాల ఆహారం అంటున్నారు. అంటే కళ్ళుతోని, ముక్కుతోని, చెవులతోని తీసుకున్న ఆహారం, అంటే ఎలాంటి మ్యూజిక్ వింటున్నాం, ఎలాంటి పుస్తకాలు చదువుతున్నాం, ఎలాంటి సినిమాలు చూస్తున్నాం, ఎలా ఏం చేస్తున్నాం, అది కూడా మనకు కోపాన్ని తీసుకువస్తుంది. ఇప్పుడు మనం ఏదో యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా మూవీస్ చూసుకుంటే అప్పుడు మనం ఏమనుకుంటాం, ఓహో యాంగర్ చూపిస్తే అదొక ఫ్యాషన్ అనమాట, అంతగా. అలానే మనం వైష్ణవ ఆచార్యులు ఒక పుస్తకాలు చదువుతూ, నరోత్తమ దాస్ ఠాకూర్ ఎంత వినయంగా ఉండేవారు, భక్తి వినోద్ ఠాకూర్ ఎలా ఉండేవారు, రసికానంద ఆచార్య ఎలా ఉండేవారు అని అస్తమాను అలాంటి పుస్తకాలు చదువుతూ ఉంటే మనకేమంటే నేను అలానే అవ్వాలి, నరోత్తమ దాస్ ఠాకూర్ లాగా ఉండాలి, నేను కూడా సనాతన గోస్వామి లాగా వినయంగా ఉండాలి అని అనుకుంటాం. కానీ మనం ఇప్పుడు ఈ బాలీవుడ్ సినిమాస్ చూసి మనం ఏమనుకుంటారు, యాంగ్రీ యంగ్ మ్యాన్, నేను కూడా ఇలా కోపం చూపిస్తే ఆ హీరోలా కనిపిస్తానేమో, ఆ హీరోలాగా అనుకుంటారేమో అని అనుకుంటారు. ఎందుకంటే ఈ మధ్యన అలానే మూవీస్ చూపిస్తున్నారు కదా. నేను చాలాసార్లు చెప్తున్నాను కదా, కలియుగంలో ఏదైతే మంచిది కాదు దాన్ని మంచిగా వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు. మనం ఏం చేద్దాం, ఎవరైనా చాలా ఎక్కువ ఆశలు పెంచుకుంటే వాళ్ళు మంచి మంచి పీపుల్ అంటున్నారు, సో అంబిషియస్ అంటున్నారు. ఎవరైనా పని 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 చేసి ఎంత హార్డ్ వర్కింగ్ ఉన్నాడు, ఎంత ప్యాషనేట్గా ఉన్నారని అంటున్నారు కదా. ఎవరైనా అసలు మర్యాద లేకుండా మాట్లాడితే ఎంత స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉన్నాడు బాబు, మంచిగా ఏది ఉంటే మనసులో చెప్పేస్తాడు, ఏంటి మనసులో చెప్పాడము, అదొక మర్యాదది ఉంటుంది కదా, ఆ స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉన్నాడు మేడం. అయ్యో తను చాలా కన్నింగ్గా పాలిటిక్స్ చేసినట్టు లేదండి, డిప్లొమాటిక్గా ఉన్నాడు అనమాట. ఏం చెప్పినా కూడా అది మంచి గుణాలుగా మారేస్తే మనం ఇంకేం చెప్తాం, కలియుగంలో ఏదైతే చెడు అదే వాళ్ళకి మంచిదన్నమాట. సో అలా ఉంది బయట పరిస్థితి అనమాట. సో మనం ఏదైతే చూస్తున్నాం వింటున్నాం అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నాకు గుర్తుంది చిన్నప్పుడు మేము చూసిన కార్టూన్ ఏంటంటే లారెల్ అండ్ హార్డీ, చాలా ఫన్నీగా ఉంటుందన్నమాట. ఒక పొట్టైనా లావుగా ఉన్నాడు, ఒక చెన్న అయినా వాళ్ళు ఎలా మిస్టేక్గా పడిపోతారా అందరు నవ్వుతారా, చాలా బాగుండేది. ఈవెన్ టామ్ అండ్ జెర్రీ అని కూడా ఎంతో కొంత సంథింగ్ ఏదో ఫన్నీగానే ఉండేది. కానీ ఇప్పుడు పిల్లలు ఆడిన వీడియో గేమ్స్ అయినా చూసింది ఏంటంటే చాలా డేంజరస్గా ఉంది. మీకు తెలుసో లేదో కానీ నాకు తెలుసు, ఎందుకంటే నేను స్కూల్ నడిపిస్తున్నాను కదా, లేటెస్ట్గా పిల్లలు ఏం చూస్తారు, ఎలాంటి కార్టూన్స్, ఏం వీడియో గేమ్స్, షాక్ అయిపోతున్నాను. చిన్న పిల్లలు 4th క్లాస్ 5th క్లాస్ అబ్బాయిలు కూడా వీడియో గేమ్స్ ఎలా ఉంటాయంటే ఆ గేమ్ టైంలో మనం ఒక పర్సన్ అనమాట, మనం వెళ్ళి అందరినీ చంపుతామన్నమాట, మనం టక్కని వాళ్ళని చంపేస్తామో బ్లడ్ వచ్చేస్తుంది అనమాట, ఇప్పుడు నెక్స్ట్ పర్సన్ని చంపాలి. ఇలా ఈ 15 మినిట్స్ మీరు ఎంతమందిని చంపగలితే అది మీరు గేమ్ గెలిచారు, ఎందుకంటే మీరు అందరినీ చంపేశారు అని అది చూపిస్తారు అనమాట. వాళ్ళ తల నరికేయాలి, వాళ్ళ చేతులు కట్ చేసేయాలి మనము, అదే వీడియో గేమ్ అనమాట. సో ఇప్పుడు మీరు చూడండి అసలు ఎలాంటి ఇది. అండ్ ఆ తర్వాత ఆ పిల్లలు కోపం చూపిస్తారు ఆ వీడియో గేమ్లో, ఏదైతే వాళ్ళు చూసారు ఇంకా వీడియో గేమ్ ఆపిన వెంటనే అది తల్లిదండ్రుల మీద చూపిస్తున్నారు కదా. అందుకోసం నేను చూస్తున్నాను కదా స్కూల్లో కూడా చిన్నపిల్లలు, వాళ్ళు ఫాదర్ అయినా మదర్ అయినా లేట్ వస్తే కొట్టేస్తారు మదర్నే ఫాదర్ని, మనం షాక్ అయిపోతాం అనమాట పిల్లలు. కానీ అదే వీడియో గేమ్లో వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో మన ప్రాబ్లం ఏంటంటే కోపం అనేసరికి మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం, కానీ మనం కోపంని ట్రాన్స్ఫర్ చేసేస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తే బాస్కి భార్యతో ఫైటింగ్ అయిందనుకోండి, తను ఆఫీస్కి వచ్చి ఆ ఎంప్లాయీస్ మీద అరుస్తాడు, ట్రాన్స్ఫర్ ఏం చేయలేడు. ఎంప్లాయీస్ ఇంకా ఆ బాస్ ఇలా తిట్టాడని కోపంతో ఇంటికి వెళ్ళేసరిక వాళ్ళ భార్య మీద, పాపవాడు వచ్చి అడిగి ఏమైందంటే అని నీకు చెప్పాలా, నీకంత అవసరమా, అరే నేనేం అడిగానండి జస్ట్ అడుగుతున్నానండి ఎందుకు ఇలా అంతే. ఇప్పుడు ఈవిడేం చేస్తుంది, ఆయన ట్రాన్స్ఫర్ చేశారు కదా, ఈవిడ పిల్లలు వచ్చేసి అమ్మ పెన్సిల్ ఏంటి పెన్సిల్ నిన్నే కొన్నాను కదా పెన్సిల్ పో అంటే పిల్లలు ఇంకా ఇంకా ఏం చేయాలి అర్థమైన ఆ కోపం మదర్ చూపిస్తే వాళ్ళు ఇంకా కిటికీ నుంచి కూర్చొని అలా కుక్కల మీద స్టోన్ వేసేస్తే ఆ కుక్క ఏం చేయాలి. ఇప్పుడు కుక్క మీద కోపం కదా, ఆ తర్వాత హస్బెండ్ ఎప్పుడైతే బయటికి వెళ్తారు కుక్క హస్బెండ్ని కట్ చేస్తుంది, అదే సైకిల్ అంతే. ఇది కలియుగ ప్రాబ్లం, కోపంని కంట్రోల్ ఎవరు చేయలేకపోతున్నారు, ట్రాన్స్ఫరే నా కోపం ఇతని మీద, ఇతని కోపం ఆవిడ మీద, ఆవిడ మీద అంతే, అదే చేస్తున్నాం మనం. ఎందుకంటే ఎవరికి తెలియట్లేదు కోపంని ఎలా ప్రాసెస్ చేయాలి, అసలు ఏం చేయాలి. సో అది ప్రాబ్లం అనమాట కోపంది. సో డయట్, మన 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ని పాటించాలి. ఆ 4 నియమాలు సింపుల్గా అనిపించవచ్చు కానీ దాంట్లో చాలా చాలా గూఢమైన మీనింగ్స్ ఉన్నాయన్నమాట. అది పర్ఫెక్ట్గా ఎవరైనా ఫాలో చేస్తే వాళ్ళకి కోపం అనేది రాదు, ఎందుకంటే మనసు హృదయం శరీరం అన్ని పవిత్రంగా ఉంటుందన్నమాట. ఆయన పవిత్రమైన శరీరం ఏదైతే ఇప్పుడు మనసు సత్వగుణాలు ఉంటే అక్కడ కోపము రాదన్నమాట. సో ఫాలోయింగ్ ద 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ కరెక్ట్ వస్తువు చేయాలి అండ్ అవాయిడింగ్ ట్రిగ్గర్స్. మనకి తెలిసిపోయింది ఇలా ఇతని దగ్గరికి వెళ్తేనే నాకు కోపం వచ్చేస్తుంది, అలాంటి వాళ్ళతో కొంచెం దూరంగా ఉండాలి. అవాయిడింగ్ ట్రిగ్గర్స్ అంటే ఇప్పుడు మీరు అనొచ్చు నాకెలా తెలుస్తుంది ఇతని దగ్గరికి వెళ్తే కోపం వచ్చిందని, సడన్గా ఫస్ట్ టైం కలిశాను ఓకే అలా అవ్వచ్చు. ఇప్పుడు ఎలా అంటే మీరు మామూలుగా కార్ డ్రైవ్ చేసి వెళ్తున్నారనుకోండి, మీరు ఇక్కడ నుంచి ఇప్పుడు విశాలాక్షి నగర్ నుంచి సాగర్ నగర్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం మీకు తెలియదు అక్కడ ఒక పెద్ద కన్నం ఉందని రోడ్డు మీద, మీరు ఇలా అయిపోయారు స్కూటర్లో. కానీ సెకండ్ టైం మీకు ఇప్పుడు గుర్తుంటుంది అక్కడ కొంచెం ఒక కన్నం లాగా ఉంది అని మనం కొంచెం సైడ్ నుంచి వెళ్ళిపోతాం. సో అలానే ఎవరికైనా ఫస్ట్ టైం ఎదురైనప్పుడు మనకు అర్థమైంది ఇతనితో అసోసియేట్ చేస్తే నాకు కోపం వచ్చేస్తుంది, అలాంటప్పుడు కొంచెం దూరంగా ఉండాలి, ట్రిగర్స్తోని దూరంగా ఉండాలి. ఎవరితో అయితే మనకి ఎక్కువ అసోసియేట్ చేస్తే కోపం వస్తుంది అలాంటి వాళ్ళతో మనం కొంచెం దూరంగా ఉండాలన్నమాట. సో అవాయిడింగ్ ద ట్రిగర్స్. నెక్స్ట్ జర్నల్, రైటింగ్ డౌన్, రాయాలి మనం ఎప్పుడైతే మనకి కోపం వస్తుంది, ఎవరి మీద వచ్చింది, ఏ కారణాల వల్ల వచ్చింది రాయడము. అండ్ ఎవరి మీద ఒకవేళ మనకి కోపం వచ్చినా ఏం చేసుకోవాలంటే మనం వాళ్ళు ఎలా తిట్టాలనుకున్నా ఏం చెప్పాలనుకున్నా రాసేసుకోవాలి, హ్యాపీగా ఈమెయిల్ రాసేసుకోవాలి ఆ పర్సన్ని ఎవరి మీద అయితే కోపం వచ్చింది. కంప్లీట్గా ఒక 1 అవర్ మీకు ఏం గాలి ఇవ్వాలనుకున్నారు, ఏం తను చెప్పాలనుకున్నారు చెప్పేయండి, కానీ ఒకటి సెండ్ బటన్ ప్రెస్ చేయకూడదు, అది అలా ఉంచేయండి అంతే. ఆ 2-3 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేయండి, మళ్ళీ చదవండి, అప్పుడు మీకు అనిపిస్తుంది యాక్చువల్గా నాది కూడా కొంచెం ఫాల్ట్ ఉంది, మొత్తం వాళ్ళదే కాదు. మళ్ళీ 3 డేస్ తర్వాత చదవండి, యాక్చువల్గా ఆయన చెప్పింది కరెక్టే, ఆయన దృష్టి నుంచి చూస్తే అది బాగా కరెక్టే చెప్పారు, అని ఇంకా 3 డేస్ తర్వాత చూడండి మీకు డిలీట్ చేయాలనిపిస్తుంది ఎందుకు అలా రాశాను అని. సో అది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ యాక్చువల్గా ఈ కోపం అనేసరికి దాని ఆనందం ఏంటంటే ఆ అరుపులు అదే ఒక ఆనందం ఇస్తుంది, రాయడంలో మీకు అంత ఆనందం కూడా రాదు. మీరు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ చాలా ఎక్కువ ఫైటింగ్ చేస్తూ ఉంటే ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళారు, స్వామీజీ అన్నారు మాకు మేము అసలు ఎంతలాగా ఫైట్ చేసుకుంటున్నాం దానికి ఒక సొల్యూషన్ చెప్పండి అంటే ఆయన చాలా బాగా చెప్పారు, మీరు అసలు ఆపొద్దండి, మీరు ఎలా ఫైట్ చేసినా అలానే చేయండి, కాకపోతే ఒకటే కండిషన్ మీరు మాట్లాడకూడదండి, ఏదైనా రాయండి, రాసి ఒకరికి ఒకరు ఇవ్వండి అనమాట. సరే అని వాళ్ళు మొదలుపెట్టారనమాట, నువ్వు ఇలా ఉన్నావు, మీ అమ్మ ఇలా ఉన్నావు, మళ్ళీ నాకైనా గొప్పగా నువ్వు ఇలా ఉన్నావు అని ఇద్దరు అలా రాశారు 2-3 టైమ్స్ తర్వాత ఇంకా బోర్ కొట్టేసి అంత ఎవరు రాస్తారులే వదిలేశారనమాట. మెల్లమెల్లగా ఇంకా ఆ ఇంట్రెస్టే పోయింది ఫైటింగ్ చేయడంలోనే. సో అదొకటి మనం రూల్ లాగా పెట్టుకోవచ్చు అనమాట, ఓకే మనం ఫైట్ చేసుకుందాం కానీ అలా కాదు, నువ్వేం మాట్లాడదు నేను మాట్లాడు రాసుకుందాం, రాసి రాసి ఒకరికి ఒకరు లేఖలాగా ఇస్తామంటే అప్పుడు ఇంకా బోర్ కొట్టేసి మనము మానేస్తామన్నమాట. అది ఒకటి, అదొక అంటే సొల్యూషన్స్ కదా, మనం సొల్యూషన్స్ మాట్లాడుకుంటున్నాం, ప్రాక్టికల్ సొల్యూషన్స్ అనమాట. పాజ్. యాక్చువల్గా ఈ పాజ్ వర్డ్ అనేసరికి చాలా మంది మోటివేషనల్ స్పీకర్స్ కూడా మీరు చూస్తే దాని గురించి గొప్పగా చెప్తున్నారు. శాస్త్రాల్లోనే కాదు, అంటే మనం ఎప్పుడైనా పేషెంట్గా ఉండాలి, ఇది ఈవెన్ ఈ మోడర్న్ టైమ్స్లో కూడా ఆ సెల్ఫ్ హెల్ప్ స్పీకర్స్ అలానే అంటున్నారు, పాజ్ చేయండి, పాజ్ చేయండి. ఎప్పుడైనా మీరు ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకోండి, మీరు నేను మాతాజీ క్లాస్ ఇచ్చారు మనం కోపం చేయకూడదు, అక్కడ లేదు చేయండి, కానీ మీరు మీ మనసుకు మీరు ఏం చెప్పాలంటే చేస్తాను ఒక 10 మినిట్స్ తర్వాత, ఇతని మీద కోపం వచ్చింది అరవాలని ఉంది అరుస్తాను కానీ ఒక 10 మినిట్స్ తర్వాత అంతే. ఆ 10 మినిట్స్ వరకు మీరు ఆగారనుకోండి చాలా వరకు మైండ్ పీస్ఫుల్ అయిపోతుంది. లేదంటే మనకి ఇప్పుడు ఏం అలవాటు అయిపోయిందంటే ఆ నిమిషం ఏది నోటకు అంటే మన నోటుకు వచ్చినట్లు చెప్పేస్తాము, తర్వాత మనమే బాధపడతాం, అలా ఎలా మాట్లాడేశాను, అలా ఎలా చెప్పేశాను, అలా ఎందుకు చెప్పాను అని తర్వాత మనం చాలా ఫీల్ అవుతాం. దాని బదులు ఒక 10 నిమిషాలు ఆగి మనసుని కొంచెం కూల్ డౌన్ చేసేసిన తర్వాత మాట్లాడుకోవాలి. కానీ అలానే నేను అరవను అని చెప్తే మనసు ఒప్పుకోదు, అరవవలసిందే, అతనికి చెప్పాలి, బుద్ధి ఇవ్వాలి అలా ఎలా చేశారని. కానీ మనం ఏం చెప్పాలి మనసుకి, అరుస్తాను ఇప్పుడు కాదు ఒక 10 మినిట్స్ తర్వాత, ఒక 10 మినిట్స్ తర్వాత అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి కోపంలో మనం ఎవరితో ఏం మాట్లాడితే మనకు అర్థం అవ్వదు అండ్ మనం తన స్టైల్గా అనుకుంటాం కోపం వచ్చి సరే అని పెట్టేస్తాం ఫోన్. ఈ మధ్య లేటెస్ట్ పని ఫోన్ కట్ చేసేస్తాం. సో బెటర్ టు పాజ్. భాషలో ఏది తీసుకురాకూడదు, ఎందుకంటే మనం ఎవరికైనా దెబ్బ వేసామనుకోండి ఆ 10 డేస్లో తగ్గిపోతుంది, కానీ ఎవరికైనా కటు క్రూరంగా మాట్లాడామనుకోండి అది జీవితం అంతా వాళ్ళు మర్చిపోరు, ఒకరోజు ఇలా కోపం వచ్చినప్పుడు ఇలా మాట్లాడారు. అందుకోసం ఇలా ఆ మాటల్లో రాకుండానే అక్కడ ఆగిపోవాలి. ఎవరి మీద ఇంకా చాలా ఎక్కువ కోపం వచ్చిందంటే 10 మినిట్స్ ప్రభు ఐ కాల్ యూ బ్యాక్ ఇన్ 10 మినిట్స్, ఒక 10 నిమిషాల్లో నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను అంతే. ఆ 10 మినిట్స్లో కొంచెం కూల్ అయిపోయి తర్వాత మళ్ళీ ఫోన్ చేయాలి, దెన్ మనకి సెన్స్గా మనం మాట్లాడగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ అన్నమాట కల్టివేట్ టాలరెన్స్ అన్నమాట. సి యాక్చువల్గా పూర్వంలో అయితే పోస్ట్మెన్ వచ్చేవారు, ఇప్పుడు మనకి పోస్ట్మెన్ అనేది లేదు, ఈమెయిల్స్ వచ్చేస్తున్నాయి అండ్ అంతా. పూర్వంలో పోస్ట్మెన్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి పోస్ట్మెన్స్ టెలిగ్రామ్లోని మంచి వార్త తెస్తారు, ఒక్కొక్కసారి టెలిగ్రామ్లో ఎవరో చనిపోయారని తెస్తారు వార్త తెస్తారు. మంచి వార్త తెచ్చినా పోస్ట్మ్యాన్ని ఎవరు కవగలించరు, మనీ ఆర్డర్ తెచ్చినా కవగలించరు. అలాగే ఏదైనా చెడు వార్త తెచ్చినా పోస్ట్మ్యాన్ని ఎవరు కొట్టరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు పోస్ట్మ్యాన్ ఏం చేయగలుగుతాడు, తన పాపం జస్ట్ ఆ మెసేజ్ మనకి ఇస్తున్నాడు. అలానే మనం ఎప్పుడైనా ఆ ఊహలో ఉంటే ఎవరైనా మనతో ఎలా ప్రవర్తించారో మనం అనుకుంటాం, తనేం చేయగలుగుతాడు, నా పూర్వజన్మ కర్మ ప్రకారం తను నాతో ప్రవర్తిస్తున్నారు. జీవగోస్వామి ఏమన్నారు, ఈ ప్రపంచంలో ఉన్న అందరు మంచి వాళ్ళు పాపం నా చెడు కర్మ ప్రభావం వల్ల నాతో ఇలా ప్రవర్తించే పరిస్థితి వాళ్ళకి వచ్చింది అని అనుకోవాలన్నమాట. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అలా అనుకుంటే మనకి కోపం అనేది ఎప్పుడు రాదు అన్నమాట. నెక్స్ట్ డోంట్ కంపేర్. ఎవరితో మనం కంపేర్ చేసుకోకూడదు. నేను చాలాసారి ఉదాహరణ ఇచ్చాను, మీరే పొద్దున లేచి ఉప్మా తయారు చేసి టిఫిన్లో పెట్టేసి ఆఫీస్ వెళ్ళిన తర్వాత ఈ ఉప్మా ఎందుకు పెట్టారు అంటే మళ్ళీ పెట్టడం మీరే పెట్టారు, వంట మీరే చేశారు, దాంట్లో ఉప్పు తక్కువ ఉంటే కూడా అది మీరే తక్కువ వేశారు. అలానే మనం ఎవరితో అయితే నివసిస్తున్నామో ఉంటున్నామో వాళ్ళని మనమే ఎంచుకున్నాము మన కర్మ ప్రకారం. ఈరోజు మనకి ఏ భార్య ఏ భర్త వచ్చారు మనం పూర్వంలో చేసిన కర్మ ప్రకారం వచ్చారు, మనమే ఎంచుకున్నాం, మనమే తయారు చేసాం, మనమే వంట చేసాము. సో వంటలో మనం సాల్ట్ వేయడం మర్చి పోతే ఇతర వాళ్ళు ఏం చేయగలుగుతారు? మీరు పూర్వంలో చేసినప్పుడు మీరు భగవంతుని కోరుకోవాల్సిందే నాకు ఒక మంచి డివోటీ భార్య కావాలని, మళ్ళీ మీరు సరిగా కోరుకోలేదు, మీ కర్మ అలా లేదు, మీకు దొరకలేదు, ఇప్పుడు బాధపడితే ఏమవుతుంది, కోపం చెందితే ఏమవుతుంది. మీరు ఉప్మాలో సాల్ట్ తక్కువ వేస్తే ఇతర వాళ్ళు ఏం చేయగలుగుతారు? అది మీరు ఎంచుకున్నారు, మీరు తయారు చేశారు దాన్ని. సో యూ హ్యావ్ టు లెర్న్ టు టాలరేట్, కల్టివేట్ టాలరెన్స్, డోంట్ కంపేర్. అండ్ ఎవరైనా ఇప్పుడు చెప్పొచ్చు కానీ ఇదంతా కారణాలు ఓకే, కానీ నేనైతే అసలు ఏమి ఎవ్వరికి ఏమి తప్పు చేయలేదు మాతాజీ, కానీ కూడా నేను సఫర్ అవుతున్నారంటే శాస్త్రంలో అన్నారు త్రీ పీపుల్ హ్యావ్ టు సఫర్, సాధు, డియర్ అండ్ ఫిష్. సాధు, జింక, చేప అని శాస్త్రంలో అంటున్నాను, నేనేం సొంతంగా సృష్టించట్లేదు. ఈ మూడు ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టకపోయినా కూడా వాళ్ళు సఫర్ అవ్వవలసిందే. ఈ జింక అనేది వేటగాడికి ఏమి ఇబ్బంది పెట్టిందండి, పాపం అలా ఇన్నోసెంట్గా తిరుగుతూ ఉంటుంది కానీ కూడా వేటగాడు జింకని చంపేస్తారు. ఒక చేప ఏది ఎవరికి ఇబ్బంది పెట్టింది, అలా నీళ్ళు ఆడుతూ ఉంటే ఆ ఫిషర్మ్యాన్ జాలర్ వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళలోనే, దాన్ని కుక్ చేస్తారు తింటారు. అండ్ సాధు ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టరు, పాపం ఎవరికైనా హెల్పే చేస్తారు, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు తీసుకెళ్ళని మంచి నచ్చ చెప్తారు, మంచి మాటలు చెప్తారు, కానీ కూడా ఎవరో ఒకరు ఎన్వియస్ అయిపోయి వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టాలని అనుకుంటారు. సో ఈ త్రీ పీపుల్ ఎప్పటికీ రెడీగానే ఉండాలి, ఏం చెయ్యకపోయినా ఎవరికి ఇబ్బంది పెట్టకపోయినా కూడా వాళ్ళకి ఇబ్బందులు అయితే వస్తాయని శాస్త్రంలో చెప్తున్నారనమాట. చేప, జింక, సాధు అనమాట. తర్వాత మనం భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, మాత్ర సర్షస్తు కొంతేయ. మనకి ఎలాంటి సిచ్యువేషన్, జస్ట్ లైక్ ఎ సమ్మర్ అండ్ వింటర్, సమ్మర్ వస్తేనే మనం భరించాలి, వింటర్ వచ్చినా మనం భరించాలి, అలాంటి కొన్ని జస్ట్ హ్యావ్ టు ఎండ్యూర్. దానికి ఎటువంటి క్యూర్ లేదు. కొన్ని పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి. కోపం చెందినా ఏమవ్వదు, ఇదైనా ఏమవ్వదు, దాన్ని భరించవలసిందే. సో కొన్ని పరిస్థితులు భరించవలసిందే అని ఆ నమ్మకాన్ని మన మైండ్లో, హార్ట్లో డైజెస్ట్ చేసుకోవాలి. ఐ కెనాట్ చేంజ్, అది ఇది అలానే ఉంటుంది, ఈ సిచ్యువేషన్ అయితే అలానే ఉంటుంది. మనం ఎంత తొందరగా దాన్ని డైజెస్ట్ చేసేస్తామా, అంత కోపం రాదు మనకి, అంత మనము సమభావంలోనే ఉండగలుగుతామన్నమాట. సో ఇప్పుడు ఎవరైనా అడగొచ్చు అన్నమాట, అయితే కోపం వచ్చినప్పుడు అంటే ఎవరికైనా గట్టిగా చెప్పకపోతే ఎలా మాతాజీ ఆఫీస్లో, మళ్ళీ కొన్ని పనులు ఎలా ఉంటాయంటే, స్పెషల్లీ ఇండియాలో మనం, ఇండియాలో ఒక జోక్ ఉందన్నమాట, ఇఫ్ యూ వాంట్ టు లుక్ లైక్ అన్ ఇంపార్టెంట్ పర్సన్ యూ హ్యావ్ టు బీ యాంగ్రీ, దెన్ పీపుల్ విల్ థింక్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, సో యాంగ్రీ హీ ఈజ్, యాజ్ ఇఫ్ ద హోల్ వరల్డ్ ఈజ్ ఆన్ హిస్ హెడ్. సి కొన్ని పనులు ఇండియాలో ఏముంటాయంటే కోపం చూపించకపోతే అవ్వదు, కొంచెం మనం అలా బాస్గా ఉన్నప్పుడు కొంచెం చూపిస్తేనే పనులు అవుతాయి. సో ఎలా అండి పని ఎలా చేయాలి? సో దానికి మనము అగ్రెసివ్గా ఉండకూడదు, పాసివ్గా ఉండకూడదు, అసర్టివ్గా ఉండాలి. అంటే మరీ నెమ్మదిగా మనం ఏమీ చెప్పలేమంటే మనం ఏమీ పని చేయలేము. మీకు ఎక్కడైనా జాబ్ ఇచ్చిన వాళ్ళు కూడా మీకు తీసేస్తారు జాబ్ నుంచి, మీ మీ వల్ల అవదండి, మీరు ఇంటికి వెళ్ళండి అంటారు. అలానే చాలా కోపం చూపిస్తే మన భక్తి పాడైపోతుంది. సో మనం అసర్టివ్గా ఉండాలి, ఎక్కడ ఏది చెప్పాలి అది చెప్పాలి, తప్పదు. కొన్ని ప్లేసెస్ మనం గట్టిగా మాట్లాడవలసింది, మాట్లాడాలి, కానీ లోపల నుంచి కోపం రాకూడదు, అది చాలా ఇంపార్టెంట్. దామోదర్ లీలలో యశోదామాత కోపం చూపిస్తారు కృష్ణుడి మీద, కానీ అది ఏదో తన్ని నచ్చ చెప్పాలని, తన్ని డిసిప్లిన్ చేయాలని, కానీ ఏదో లోపల నుంచి అలా ఏంటది ఆ ఫ్లేమ్స్ ఆఫ్ యాంగర్ ఏం రావట్లేదు. అండర్స్టాండ్? సి ఇన్ఫ్యాక్ట్ ఒకటి ఒకటి చెప్పాలి రామాయణం గురించి, చెప్పకపోతే ఈ క్లాస్ కంప్లీట్ అవ్వదు. రామాయణంలో మీరు, మనము 3 క్యారెక్టర్స్ చూస్తాము ఎవరైతే కోపంని ప్రదర్శిస్తారు. ఒకటి మీరు చూస్తే హనుమాన్, ఒకటి లక్ష్మణ్, ఒకటి భరత్. కానీ ముగ్గురు తాలూకా కోపము వేరు వేరుగా ఉంది. మీరు బాగా గమనిస్తే లక్ష్మణ్ తాలూకా కోపం ఎలా ఉందంటే షార్ట్ టెంపర్డ్, ఏది ఆలోచించడు, ఏమీ లేదు, వెంటనే కోపం వచ్చేస్తుంది. భరత్ మహారాజ్ తాలూకా కోపం ఎలా ఉందంటే కంట్రోల్డ్ యాంగర్, వస్తుంది కోపం కానీ దాన్ని ఆయన కంట్రోల్ చేసుకుంటారు. అండ్ హనుమాన్ తాలూకా కోపము స్పిరిచువల్ యాంగర్. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు లక్ష్మణ్ తాలూకా యాంగర్ చూడండి. ఎప్పుడైతే దశరథ్ మహారాజ్ వీళ్ళని బహిష్కరించారు, ఈ కుంతి కైకేయికి మాట ఇచ్చారని బహిష్కరిస్తే ఈ లక్ష్మణ్ చాలా కోపం వచ్చేసి అసలు ఏంటి తిన్ని మాత్రము, అంటే నేను చెప్పట్లేదని రామాయణంలో రాసి ఉంది, తిని బాడీని కోసి కోసి వల్చర్స్కి ఇచ్చేయాలి. అంటే ఇంతలాగా తన నాన్నగారి గురించి చాలా తప్పుగా మాట్లాడతారు. అప్పుడు శ్రీరాముడు తనకి, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, అసలు ఆయన పరిస్థితి ఏంటి నీకు అసలు తెలుసా, అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఆయన ఈ మాట చెప్పవలసిన ఈ సిచ్యువేషన్ వచ్చింది, అసలు కైకేయి గురి అని ఇలా చాలా బాగా నచ్చ చెప్తారనమాట. అసలు ఈ జరిగిన దాంట్లో మనం ఎంత మంచి గుణపాఠాలు నేర్చుకోవచ్చు. అప్పుడు లక్ష్మణ్ అంటారు, గుణపాఠాలా, ఏం గుణపాఠాలు నేర్చుకోవాలి దీని నుంచి? అప్పుడు శ్రీరాముడు చాలా మంచి మాట అంటారనమాట లక్ష్మణ్తోని, దీని నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే మనం చాలా హ్యాపీ అయినప్పుడు ఎవరికి మాట ఇవ్వకూడదు, అండ్ మనం చాలా దుఃఖంలో లేక కోపంలో ఉన్నప్పుడు ఎటువంటి డిసిషన్ తీసుకోకూడదు, అంతే కదా. ఎందుకంటే దశరథ్ మహారాజ్ అప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారని కైకేయికి మాట ఇచ్చేసారు, సరే నువ్వు ఏం అడిగితే అదే అని. సో అలా మనం కూడా ఎప్పుడు అలా చేయకూడదు, ఎందుకంటే మనం చాలా హ్యాపీ ఉన్నప్పుడు అసలు మన కెపాసిటీ ఏంటి తెలియకుండా మనం మాట ఇచ్చేస్తామన్నమాట. ఎవరి మీదైనా చాలా హ్యాపీ అయిపోతే అదే నీకోసం అంతే, నీకు ఒక 2 ఫ్లాట్స్, నీకు ఒక 3 ఫ్లాట్స్, 4 ఫ్లాట్స్, అసలు ఒక ఫ్లాట్ కూడా లేదు కదా అంటే ఆ తర్వాత ఆలోచన వస్తుంది, కానీ అది ఆ హ్యాపీనెస్లో అనమాట. సో మాట ఇవ్వకూడదు. అండ్ చాలా దుఃఖంలో కోపంలో ఉన్నప్పుడు ఏదైనా డిసిషన్ తీసుకోకూడదు, ఎందుకంటే వీ షుడ్ నాట్ మేక్ పర్మనెంట్ డిసిషన్స్ బేస్డ్ ఆన్ టెంపరీ ఇమోషన్స్. కోపం అనేసరిగా ఒక టెంపరీ తాత్కాలికమైన ఇమోషన్, ఆ తాత్కాలికమైన ఇమోషన్ని పట్టుకొని పర్మనెంట్ డిసిషన్, ఇలా మాట్లాడవా నాతో ఇంకైపోయింది, ఇంకా లైఫ్లో నీతో ఎప్పుడు డీల్ చెయ్యను అంత పెద్ద పెద్ద డిసిషన్స్ అక్కర్లేదు, ఒక 10 నిమిషాల తర్వాత మీకు అన్ని మర్చిపోతారు. సో డోంట్ మేక్ పర్మనెంట్ డిసిషన్స్ బేస్డ్ ఆన్ టెంపరీ ఇమోషన్స్ అన్నమాట. సో ఇది నేను చెప్పట్లేదు, శ్రీరాములు వారు లక్ష్మణ్తో చెప్తున్నారు. సో అది మనం మంచి గుణపాఠం నేర్చుకున్నాడు కదా లక్ష్మణ్ అంటే, అప్పుడు అతను చూపు అయిపోయారు. మళ్ళీ ఏమైంది, కొన్నాళ్ళకి భరత్ మహారాజ్ ఇలా వస్తూ ఉంటే లక్ష్మణ్ ఒక చెట్టు ఎక్కి భరత్ మహారాజ్ని చూసి, ఆ ఇక్కడ కూడా మనకి ప్రశాంతంగా బ్రతకనివ్వడు ఈ భరతుడు, ఇప్పుడు వస్తే నేను తను చంపేస్తాను ఇచ్చే. అప్పుడు సరే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు భరత్ గురించి, అసలు నీకు తెలియదు నేను చెప్తున్నాను, భరత్ మళ్ళీ మనకి అయోధ్య వెనక తీసుకురావడానికి పిలవడానికే వస్తున్నారు తప్ప అలా కాదని. అప్పుడు తను కొంచెం శాంత అయిపోయారు. ఎప్పుడైతే మళ్ళీ కైకేయిని చూసారో, ఆ ఈవిడ అసలు చంపేస్తే బాగుందంటే మళ్ళీ శ్రీరాముడు ఎందుకు ఇలా కైకేయి మీద కోపం అయిపోతున్నావు, అసలు నీ కైకేయి తాలూక ఒక స్టోరీ తెలుసా. ఏంటి ఆ స్టోరీ అంటే, మళ్ళీ కైకేయి గర్భంలో ఉన్నప్పుడు మన కైకేయ రాజా తాలూక భార్య కైకేయిని జన్మించిన తర్వాత అంటే జస్ట్ 1 మంత్ బేబీ ఉన్నప్పుడు గార్డెన్లో భార్య భర్తలు కూర్చున్నారు. కూర్చుంటే ఇద్దరు ఏంటంటారు చిల్లుక ప్యారెట్స్ వాళ్ళు సంభాషిస్తూ ఉంటే ఈ నవ్వుతున్నారనమాట కైకేయి తాలూక నాన్నగారు నవ్వుతుంటే. వీళ్ళు భార్య వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మీకెలా తెలుస్తుంది, మీరేం నవ్వుతున్నారు నాకు చెప్పండి అంటే, నాకు ఒక స్వామీజీ నాకు దీవించారు, ఏ పక్షులైనా క్రిమికీటకాలైనా వాళ్ళు ఏం మాట్లాడితే నాకు అన్నీ అర్థమవుతాయి, కాకపోతే నేను నీకు చెప్పలేను, ఎందుకంటే ఆయన నాకు ఎలాంటి వరం ఇచ్చారంటే ఇది నేను ఎవరితో అయినా షేర్ చేస్తే నేను చనిపోతానన్నమాట. అప్పుడు వెంటనే కైకేయి వాళ్ళ అమ్మగారు, పర్వాలేదు చెప్పేయండి మీరు చనిపోయినా పర్వాలేదు. అప్పుడు ఇతను అనుకుంటాడు, అమ్మో ఇవి చాలా డేంజరస్గా, నేను చనిపోయినా పర్వాలేదు కానీ ఆవిడకి వినాలని కుతూహలం ఉందంటే వెంటనే అప్పుడు ఆ ద్వారపాలకుని పిలిచేసి ఈవిడిని పంపించేయండి అని ఆ అమ్మాయిని చేతి నుంచి తీసుకుని మంత్రాన్ని పిలిచేసి, ఇగో ఈ రోజు నుంచి నీ అమ్మాయిగా ఈ అమ్మాయిని బాగా పెంచుకోవని చెప్పేసి వాళ్ళ భార్యని పంపించేశారనమాట. సో శ్రీరాములు వారు లక్ష్మణ్తో చెప్తున్నారనమాట. సో ఈ కైకేయి చిన్నప్పటి నుంచి ఒక దాసి మంత్ర, ఎవరికైతే పెద్ద బుద్ధి లేదు అలాంటి ఒక దాసి దగ్గర పెరిగింది, ఒక దాసి దగ్గర పెరిగింది అందుకోసం ఆవిడ ఆలోచనలు కూడా చాలా ఏంటంటే పెద్దగా ఏం లేదు, మంచి ఆలోచన చిన్నగా ఆలోచిస్తుంది, మా అబ్బాయి మంచిగా రాజా అయితే చాలు అని అలాంటి ఆలోచనలే ఉన్నాయి. ఎందుకంటే అప్బ్రింగింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, మనం ఏదైనా పువ్వైనా ఏదైనా పండు చూస్తే ఆ పండు బాగుందంటే ఆ చెట్టు బాగుండాలి. పిల్లల్లో ఒక మాటలు పిల్లలు ఒక ప్రవర్తన అంటే ఆ తల్లిదండ్రులు అలా ఉంటేనే పిల్లలకి ఆ మాటలు ఆలోచనలు అలా వస్తాయి అన్నమాట. సో ఆవిడ ఒక మంత్ర చేత ఇదైనప్పుడు పెరిగినప్పుడు ఆవిడ ఎలా ఉంటాయి ఆలోచన అంటే అప్పుడు వెంటనే లక్ష్మణ్ అయితే సరే అని ఊరుకున్నాడు. సో లక్ష్మణ్ ఏంటి షార్ట్ టెంపర్డ్, ఏది అంటే ఒక్కసారి కూడా ఆలోచించకుండా కోపం కోపం కోపం. భరత్ మహారాజ్కి కూడా కోపం వచ్చింది. ఎప్పుడైతే భరత్ మహారాజ్ వెనక తిరిగి వచ్చారు, ఇక్కడ ఏమైందంటే శ్రీరాములు వారు ఆల్రెడీ వనవాసానికి వెళ్ళిపోయారు, దశరథ్ మహారాజ్ చనిపోయారు, రాజ్యంలో అందరూ భరత్ మహారాజ్ వైపు ఎవరు చూడట్లేదు, ఆవులు పాలు ఇవ్వట్లేదు, ఎవరింట్లో దీపాలు వెలిగిలేదు, ఎవరు పని చెయ్యట్లేదు, అందరు ఏడుస్తున్నారు, రాజ్యం అంతా ఎవరు బిజినెస్ చేయట్లేదు, ఎవరు ఏది అమ్మట్లేదు కొనట్లేదు, ఎవరైనా మొక్కలకి నీళ్ళేయట్లేదు, మొత్తం అయోధ్యలో అందరు ఏడుస్తున్నారు భరత్ని చూసి, అందరు భరత్ మొహం కూడా చూడాలనుకోవాలి లేదు. ఎప్పుడైతే భరత్ మహారాజ్ లోపలికి వచ్చారు, ఈవెన్ కౌశల్య అయిన సుమిత్ర కూడా, భరత్ ఏంటి భరత్ నువ్వు ఇలా చేసావా మీ అమ్మగారితో కలిసి అని అందరు తన్ని బ్లేమ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ కైకేయి పరిగెత్తి వచ్చి, నువ్వు వచ్చేసావా చూసావా ఇప్పుడు రేపటి నుంచి నువ్వే ఇక్కడ రాజా అంటే, అప్పుడు భరత్ మహారాజ్కి చాలా కోపం వచ్చేసి ఆవిడ అలా మెడ పట్టుకొని ఆమె చంపేయాలని అనుకున్నాడు, కానీ మళ్ళీ వెంటనే వదిలేశారు, క్షమించండి అన్నాడు. సో నాకైతే మీ మీద చాలా కోపం వస్తుంది, ఇప్పుడు మిమ్మల్ని చంపేయాలని అనిపిస్తుంది, కానీ నేను అనుకుంటున్నాను ఒకవేళ మిమ్మల్ని చంపేశామనుకోండి అప్పుడు శ్రీరాముడు ఈ వంక పెట్టి నువ్వు నీ అమ్మని చంపేశావు కదా ఇంకా నేను అయోధ్య రానేమో అని రారు, నా మీద కోపపడతారు, అందుకోసం నిన్ను వదిలేస్తున్నాను. సో కోపం వచ్చింది కానీ మళ్ళీ ఆలోచించాడు, ఇలా చేస్తే కంట్రోల్డ్ యాంగర్ అనమాట, ఇది వచ్చినా కూడా బుద్ధితో దాన్ని కంట్రోల్ చేసుకున్నారు. లైక్ యాజ్ ఎ డివోటీస్ షార్ట్ టెంపర్ మంచిది కాదు, కంట్రోల్ యాంగర్ అంటే కోపం వచ్చినా కూడా మనం అనుకోవాలి నాకు కోపం వచ్చిందంటే ఇప్పుడు ఇతను ఏమన్నాడు శ్రీరాముడు అయోధ్య వెనక రారు నేను ఇలా చేస్తే అని మనం అనుకోవాలి, నేను కోపం చూపిస్తే శ్రీరాముడు నా హృదయం నుంచి వెళ్ళిపోతారు మళ్ళీ వెనక రారు అందుకోసం నేను కోపం చూపించకూడదు అనమాట. సో మనం కూడా అలా ఆలోచించాలి, కంట్రోల్ యాంగర్. అండ్ హనుమాన్ తాలూకా స్పిరిచువల్ యాంగర్, హనుమాన్ ఒక యాంగర్ మనం గమనిస్తే, మీరందరూ రామానంద సాగర్ వాళ్ళ రామాయణం చూసారో లేదు 1989లోనే, అది మేము స్కూల్లో ఉన్నప్పుడు వచ్చేది చాలా అంటే ఇప్పటికి కూడా యూట్యూబ్ లో ఉంటే చూడండి, వెరీ వెరీ బ్యూటిఫుల్. దాంట్లో దారా సింగ్ అని ఒకతను హనుమాన్ రోల్ చేశారనమాట, వెరీ బ్యూటిఫుల్. దాంట్లో మీరు చూస్తే హనుమాన్ కి కూడా కోపం వచ్చింది. ఎప్పుడైతే రావణ హనుమాన్ తాలూక తోకని అగ్గితోని కాల్చేస్తారు, కానీ హనుమాన్ తోక పట్టుకుని ఆలోచిస్తున్నాడు, ఓకే ఇప్పుడు దీన్ని కృష్ణ సేవలో శ్రీరాముడి సేవలో ఎలా ఉపయోగించాలి, ఒక పని చేస్తానైతే దీంతో మొత్తం అంతా ఆ లంకని కాల్చేస్తాను. సో స్పిరిచువల్ యాంగర్, ఓకే ఎలా యూటిలైజ్ చేయాలి నేను దీన్ని అని ఆలోచించి, ఇప్పుడు మీకు కొన్ని సీరియల్స్లో చూపించవచ్చు హనుమాన్ చాలా కోపం చూపిస్తారు, కానీ యాక్చువల్గా హనుమాన్కి ఎప్పుడు కోపం రాదు. తను ఎప్పుడు ఆలోచిస్తారు దీన్ని కృష్ణ రామ సేవలో ఎలా యూజ్ చేయాలి, దీన్ని శ్రీరాముడి సేవలో ఎలా యూజ్ చేయాలి. ఇన్ఫాక్ట్ రామానంద సాగర్ తాలూకా రామాయణం చూస్తే మీరు హనుమాన్ ఎవరితోనైనా ఫైటింగ్ చేస్తుంటే, స్పెషల్గా అశోక వాటికాలోనే వాళ్ళు తన మీద రాయలేయడం, తను వెనక రాయలేయడం అయినా, లేదంటే యుద్ధంలో కూడా కుంభకరణతోనే యుద్ధం చేసినప్పటికీ మీరు ఆ దారాసింగ్ తాలూకా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత బాగా ఉంటుందంటే, కోపంతో కాదు, ఎవరైనా తన మీద ఒక బండరాయి వేస్తే వెరీ గుడ్ బాయ్ సార్ నేను ఇంతకంటే పెద్దది వేస్తాను, అంటే అది కూడా ఒక ఆటలాగా, కోపం కాదు నువ్వు బాయ్ సార్. మీరు ఒక్కసారి నిజంగానే ఇంటికి వెళ్ళి ఒకసారి యూట్యూబ్లో చూడండి, ఏదైనా ఎవరైనా ఫైటింగ్ చేస్తే తను అప్రిషియేట్ చేస్తున్నారు చాలా బాగా, అంటే ఇలా చెప్పడం అనుకోండి వా చాలా బాగుంది చాలా బాగా పెద్ద ఈ బాణం యూజ్ చేస్తున్నావు ఓకే ఇప్పుడు నేనేస్తాను నీ మీద ఓకేనా ఇప్పుడు నేనేస్తాను అంతే. అంటే లోపల నుంచి ఏదైనా ఫ్లేమ్స్ పగ అలా ఏం లేదు, ఎలా నేను కృష్ణ సేవలో దీన్ని ఉపయోగించాలి, ఎలా నేను ఏం చెయ్యాలి ఈ కోపంని. సో దట్ ఈస్ ఎ డివోటీస్ యాంగర్. యాంగర్ చూపించను కూడా జస్ట్ ప్లానింగ్తో యాంగర్ చూపిస్తాను అనమాట, ఎక్కడ యాంగర్ చూపించాలి అప్పుడు అది ఉపయోగపడుతుంది. ఓహో ఇలా నేను కోపం చూపిస్తే ఈ డివోటీస్ మంచిగా చాంటింగ్ చేస్తారు, ఇలా కొంచెం భయం చూపిస్తారు ఇలా ప్రవర్తిస్తారు, ఆ ప్లానింగ్తోనే డివోటీస్ యాంగర్ని చూపిస్తారు. కానీ నేను అక్కడికి ఎందుకు వెళ్ళిపోయాను, సో అసర్టివ్గా ఉండాలి, ఎక్కడ ఏంటి ఎప్పుడు ఎంత అవసరం చెప్పాలి. మరీ పాసివ్గా అయిపోతే కూడా మనకి పనులు అవ్వదన్నమాట. ఇన్ తర్వాత గివ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఇక్కడ సొల్యూషన్స్ గురించి మాట్లాడుతున్నాం, కోపం తాలూకా సొల్యూషన్స్. ఎప్పుడు ఏదైనా మనం ఒకసారి ఆలోచించాలి, మేబీ ఏదైనా కారణం ఉందేమో నాకు అర్థం అవ్వట్లేదు ప్రస్తుతం, దాని వెనక ఏదైనా ఉంది కానీ నేను దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను అని మనం అది ఇవ్వాలి, బెనిఫిట్ ఆఫ్ డౌట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ ఒక డివోటీ లేట్ వచ్చారు, ఓకే లేట్ వచ్చారు, మేబీ వాళ్ళ మదర్కి బాగాలేదేమో, మేబీ తనకి బాగాలేదేమో, మేబీ మోటార్లో నీళ్ళు లేదేమో, ఎన్ని కారణాలు ఉంటాయి. ఒక పర్సన్ లేట్ రావడమైనా సరిగా సేవ చేయలేకపోవడం అయినా మనం వెంటనే కోపం చెందకుండా దాని వెనక కారణాలు ఉండొచ్చేమని గివ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. లెట్ ద పర్సన్ ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేయలేకపోయాడు, ఎందుకు అవ్వలేదు, ఎందుకు ఫోన్ ఎత్తలేకపోయాడు, ఎందుకు, సో మెనీ కారణాలు ఉంటాయి అనమాట. జడ్జ్ చేసేయకూడదు వెంటనే, అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ డిఫరెంట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. అందరూ వేరే వేరే ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే యూట్యూబ్ అన్ని వచ్చేసింది, కానీ పూర్వంలో అయితే రేడియోస్ ఉండేది. సో ఆ రేడియోస్ని ఇలా చిన్న వాక్మెన్, నా దగ్గర కూడా ఉండేది చిన్న వాక్మెన్లో ఇలా పెట్టుకోవాలి, మీరు పెడితే దాంట్లో క్రికెట్ కమెంట్రీస్ అయినా అలా ఉంటాయన్నమాట. సో ఒక్కొక్కసారి యంగ్స్టర్స్ ఉంటారా, వాళ్ళు క్రికెట్ కమెంట్రీస్ వస్తూ ఉంటే వాళ్ళు ఇలా అలా హ్యాండ్ మేడ్ లెగ్ని మూవ్ చేస్తూ ఉంటారనమాట. మీకు రోడ్డు మీద నడిచినప్పుడు కూడా వాళ్ళు అలానే కనిపిస్తారు. అఫ్కోర్స్ ఇప్పటికీ కూడా మీరు చూడండి, ఇదేదో సెల్ ఫోన్తోనే ఒక బ్లూటూత్ దీనిలాగా పెట్టుకుంటారు, ఇంతే ఉంటుందన్నమాట. ఫోన్ కూడా మీకు కనిపించదు, అలా పాకెట్ లో ఉంటుంది. వాళ్ళు డిపార్ట్మెంటల్ స్టోర్ లో బ్రెడ్ చీజ్ అలా బాస్కెట్ లో వేస్తూ మాట్లాడుతుంటే మీకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి వాళ్ళకి ఏదైనా దయ్యం పట్టుకుందో ఏంటో అని వాళ్ళే వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు. తర్వాత మనకు అర్థమవుతుంది ఏదో బ్లూటూత్ స్పీకర్ ఉంది, ఇంకెవరితో మాట్లాడుతున్నారు కదా. సో మనం ఏమనుకున్నాం దయ్యం పట్టుకుందేమో. సో బట్ వీ డోంట్ నో, వాళ్ళు వేరే ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో, వాళ్ళు ఏదైనా ఇలా హ్యాండ్ చేసినా నాకు మీకు కొట్టట్లేదు, తనేదో వింటున్నాడు. సో అలానే మనం ఎవరి మీద కోపం చెందే ముందు ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వండి, మేబీ మనకి తెలియదు తన మైండ్ లో ఏదైనా అవుతుంది. ఒక్కొక్కసారి కొందరు భక్తులు మనం హరే కృష్ణ చెప్పినా కూడా వెనక పలకరించలేదు అనుకోండి, మనం అనుకుంటాం ఎంత అహంకారం. బహుశా అహంకారం కాదు, మేబీ తను ఏదో మనసులో ఆలోచిస్తూ వెళ్ళిపోయాడేమో, తను మీరు ఉన్నారని కూడా తను చూడలేదు, మీరెలా ఊహించేశారనమాట ఇలా మాట్లా ఇలా నా వైపు చూసి కూడా చూడనట్లు ప్రవ అంటే మన మైండ్ ఎలా ఉంటుందంటే నానా రకమైన ఆలోచనలు. సీ మైండ్ తాలూకా ఇదే డెఫినేషన్ అదే అదనమాట, టు మ్యాగ్నిఫై థింగ్స్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ప్రతిదాన్ని మ్యాగ్నిఫై చేసేసి చూపిస్తుంది అనమాట మనకి మనసు. ఎవరైనా మామూలుగానే మనతో స్మైల్ ఇవ్వలేదంటే మనం ఏదేదో ఊహిస్తామన్నమాట. ఇప్పుడు దీక్ష అయిపోయింది కదా, ఇప్పుడు చాలా ఎక్కువ సేవ చేసేసుకుంటున్నాడేమో, ఇప్పుడు తన్ని తను చాలా గొప్పగా, కానీ ఏం లేదు పాపం తను మిమ్మల్ని చూడలేదు సైడ్లో వెళ్ళిపోయాడు, కానీ మనం ఏదేదో ఊహించేస్తామన్నమాట. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. వీ షుడ్ నాట్ జడ్జ్ ఎనీబడీ అండ్ వాళ్ళందరూ డిఫరెంట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉండొచ్చు. డోంట్ టేక్ దిస్ మెటీరియల్ వరల్డ్ సో సీరియస్లీ. ఈ భౌతిక ప్రపంచంని మీరు అంత సీరియస్గా తీసుకోకూడదు, అందుకోసం మనకి కోపం వచ్చేస్తుంది అనమాట. మనం చాలా మా మదర్ చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చేవారు చిన్నప్పుడు, నాకు ఇప్పటి వరకు కూడా గుర్తుంది, అది నాకు చాలా ఇష్టమైన ఎగ్జాంపుల్. ఎలా ఒక వన్ ఫాదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ సన్ ఏం చేశారంటే ఒక గార్ది కొనుక్కున్నారనమాట. గార్దిని కొనుక్కుని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని చూసేసి అందరూ ఎంత మూర్ఖులు, గార్ది కొనిన తర్వాత కూడా నడుచుకొని వెళ్తున్నారు, హ్యాపీగా గార్ది మీద కూర్చొని వెళ్ళొచ్చు కదా అని అందరు అలా చెప్తూ ఉంటే వీళ్ళు వెంటనే గార్ది మీద కూర్చున్నారు ఇద్దరు. అప్పుడు వెంటనే కొంచెం దూరం వెళ్తే అందరు అంటున్నారు ఎంత క్రూరంగా ఉన్నారు, పాపం గార్ది మీద ఇద్దరు కూర్చున్నారు, అలా ఎవరైనా చేస్తారా? అప్పుడు వెంటనే అబ్బాయి దిగిపోయాడు అనమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే వాళ్ళు అంటున్నారు ఈ నాన్నగారు చూడండి అసలు ఎవరన్నారు, పాపం పసిపాప తను అలా వాకింగ్ చేస్తుంటే ఇతను హ్యాపీగా గార్ది మీద కూర్చొని వెళ్తున్నా అంటే వెంటనే నాన్నగారు దిగిపోయి అబ్బాయిని కూర్చోపెట్టారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కొందరు అంటున్నారు ఏంటి ఘోర కలియుగం, అసలు అబ్బాయి హ్యాపీగా కూర్చొని ఉంటే నాన్నగారు పాపం ముసలైన నడుస్తున్నారని. వీళ్ళు కూర్చున్నా ప్రాబ్లం నడిచినా ప్రాబ్లం. అప్పుడు ఏం చేశారు, ఆ గార్ది తల ఒక కాలు కట్టేసి వాళ్ళు ఇద్దరు గార్దిని మోసుకుంటున్నారు అనమాట. అప్పుడు అందరూ అంటే ఎంత మూర్ఖులు, గార్ది కొనిన తర్వాత గార్దిని మోసుకొని వెళ్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఇంకా భయం వేసి ఆ గార్దిని అక్కడే పడేసి పారిపోయారనమాట. ఎందుకంటే ఏం చేసినా కూడా జనాలు ఏదో ఒకటి చెప్తున్నారు, కూర్చుంటే ప్రాబ్లం, కూర్చోకపోయినా ప్రాబ్లం, మోసుకుంటే ప్రాబ్లం. సో ప్లీజ్ డోంట్ టేక్ దిస్ మెటీరియల్ వరల్డ్ సో సీరియస్లీ. ఇక్కడ మీరు ఏం చేసినా కూడా మీకు ఏదో ఒకటి చెప్తారు, మీకు టెంపుల్కి వెళ్ళిపోయినా కూడా అంటారనమాట ఏంటో అసలు వాళ్ళకి భక్తి లేదు ఏం లేదు, ఎప్పుడు చూసినా ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తుంటారు. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళినా కూడా ఎప్పుడు చూసినా టెంపుల్కి వెళ్ళిపోతారు. అంటే మీరు ఏం చేసినా కూడా వాళ్ళకి ప్రాబ్లమే. సో వాళ్ళని హ్యాపీ చేయడానికి ప్రయత్నించకూడదు కూడా. అండ్ అలానే వాళ్ళు అలా చెప్పినా వాళ్ళ మీద కోపం తెచ్చుకోకూడదు అనమాట. సో డోంట్ ట్రై టు మేక్ ఎవ్రీబడి ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ హ్యాపీ. అండ్ మెటీరియల్ వరల్డ్ని ఇంత సీరియస్గా, వాళ్ళు చెప్పిన మాటలకి ఇంత సీరియస్గా తీసుకుని కోపం చెందే అవసరము, వాళ్ళకి సమాధానం చెప్పే అవసరం మనకి లేదు. మన నేబర్స్ ఒక రెండు మాటలు అన్నారు, ఈ మాతాజీ అలా అన్నారు నా గురించి, ఆవిడలా అన్నారు, ఇది ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. ఆ మాతాజీ నా గురించి ఇలా ఆలోచిస్తాడు, ఆలోచించనివ్వండి, అది వాళ్ళ ఆలోచన. వాళ్ళ ఆలోచన లోపల వెళ్ళి నేను వాళ్ళ ఆలోచన మార్చాలంటే మీరేమైనా కంట్రోల్ అడుసా, ఎవరేం ఆలోచిస్తే ఆలోచించనండి. మీకు గురువు అని కృష్ణ ఇంపార్టెంట్ అనమాట, లేదంటే అనవసరంగా అందరి మీద కోపము వస్తుంది. సో డోంట్ టేక్ దిస్ మెటీరియల్ వరల్డ్. అండ్ డోంట్ ట్రై టు బీ అ పర్ఫెక్షనిస్ట్. పర్ఫెక్షనిస్ట్ నేను అంతా పర్ఫెక్ట్గానే చెయ్యాలి అని ఆ ఒక దీంట్లో మనము ఉండకూడదు అనమాట. ఇది కూడా మన ఫాల్స్ ఈగోయే అనమాట. అంటే నాకెందుకు అలా చెప్పాలి, నేను ఎప్పుడు మీరు ఎప్పుడు చెప్తే నేను వస్తున్నాను కదా మాతాజీ సేవకి, నా సేవ చూడండి కరెక్ట్గా ఉంటుంది, నేను ఎప్పుడైనా టైంకి వస్తాను, మంగళారతి కూడా వస్తాను, ఫోన్ ఎత్తుతాను, సేవ చెప్పిన వెంటనే చేస్తాను. అంటే కొందరికి అది కూడా ఒక ఈగోలాగా ఉంటుంది, నేను ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాను కానీ కూడా నాకు ఆవిడ అలా ఎందుకు చెప్పాలి. అరే అది కూడా ఒక ఈగో. మీరు పర్ఫెక్ట్గా ఉన్నా కూడా మీకు ఎవరైనా ఏమైనా చెప్పవచ్చు. మీరు అంత నేను ఎప్పుడంత కరెక్ట్గానే చేస్తాను అని ఆ ఒక ఇది కూడా ఫాల్స్ ఈగోయే. మనం ఎక్కడ ఏం కరెక్ట్గా చేసాము, గొప్పగా కరెక్ట్గా చేసామనే చేసామా, లేదంటే మనం ఎందుకు అసలు ఈ కలియుగంలో మళ్ళీ పుట్టాము? అసలు మనం అన్ని కరెక్ట్గా చేసే ఇప్పటికి భగవద్ధామానికి వెళ్ళిపోవాలి కదా, చెయ్యలేదని కదా పుట్టాము. మళ్ళీ ఎందుకు అంత అహంకారం, నేను అంత కరెక్ట్గా చేస్తాను, నేను అంత పర్ఫెక్ట్గానే చేస్తాను. సో వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ మనం అన్ని పర్ఫెక్ట్గా చెయ్యలేము అనమాట. సో అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఎవరైనా ఏదైనా చెప్తే ఫీల్ అవ్వడము, మన ప్రాబ్లం ఏంటంటే ఫాల్స్ ఈగో, మిథ్యా అహంకారం తాలూకా సెన్సర్ని మన హృదయంలో పెట్టుకున్నాం. ఈ సెన్సర్ని పెట్టడం వల్ల ఏమవుతుందంటే అందరూ రిమోట్ కంట్రోల్ తీసుకొని మన ఒక్కొక్కసారి కోపం చెప్పిస్తారు, ఒక్కొక్కసారి హ్యాపీ చెప్పిస్తారు. ఎందుకంటే మనం ఏం చేసాము, మన రిమోట్ కంట్రోల్ వేరే వాళ్ళకి ఇచ్చేసాము. ఇప్పుడు మనం ఇక్కడ మిథ్యా అహంకారం, పర్ఫెక్షనిస్ట్, నేను పర్ఫెక్ట్, ఆమె పర్ఫెక్ట్ పర్సన్, నేను ఇక్కడ సెన్సర్ పెట్టేశాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, రిమోట్ కార్డ్తో కంట్రోల్తో ఆడుకుంటారు. మాతాజీని కోపం తెప్పించాలా, 1 మినిట్ ఉండి చూసారా, కోపం అయిపోయా, దాట్స్ ఇట్, ఓకే హ్యాపీ చేయాలా, 1 మినిట్ అంతే. చూసారా మనం అదే చేస్తున్నాం, మనం రిమోట్ కంట్రోల్ ఇచ్చేసాం అందరికీ. మన ఇక్కడ సెన్సర్ ఉంది, ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటకి మన కోపం వచ్చేస్తుంది, చెప్పిన మాటకి దుఃఖం వచ్చేస్తుంది, చెప్పిన మాటకి హ్యాపీ వచ్చేస్తుంది. మనం ఎందుకు వేరే వాళ్ళకి రిమోట్ ఇస్తున్నాం ఆడుకోవడానికి మనతోని? ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఆ సెన్సర్ తీసి పడేయాలి. ఇప్పుడు వాళ్ళు ఎంత రిమోట్ కొట్టినా కూడా సెన్సరే లేదు, ఏది అఫెక్ట్ అవ్వదు. వాళ్ళు మన గురించి చెడు మాట్లాడినా పర్వాలేదు, మంచి మాట్లాడినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎవరు ఎలా ఉన్నా కూడా నో ప్రాబ్లం, ఇప్పుడు కోపమే రాదు. రిమూవ్ ద సెన్సర్ ఆఫ్ ఫాల్స్ ఈగో ఫ్రమ్ యువర్ హార్ట్ అన్నమాట. నెక్స్ట్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. కోపం ఎందుకు వస్తుందంటే అసలు మనకి కృతజ్ఞతలే లేదు. భగవంతుడు మనకి ఎంత ఇచ్చారు దాని ఒక కృతజ్ఞత లేదు, అందుకోసం కోపం. ఇది లేదు, అది లేదు, అది కావాలి, అది సాధించాలి, కృష్ణ ఏమి ఇచ్చారు దానిలో మనం కొంచెం సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అండ్ ఆ హ్యాపీనెస్ని అందరితో షేర్ చేయాలి, అందరినీ అప్రిషియేట్ చేయాలి, ఆ కృతజ్ఞతలు అందరి అందరికీ ఒక మంచి మాట చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పాలి, మ్యాజిక్ వర్డ్స్ ప్లీజ్, థ్యాంక్ యూ, సారీ, అలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి, అప్పుడు మనకి కోపం రాదు. ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను. ఎవ్రీ సింగిల్ డే మీ లైఫ్లో 5 పీపుల్ని అప్రిషియేట్ చేయండి. 5 పీపుల్ని, 5 పీపుల్ అంటే మీరు ఇప్పుడు ఆఫీస్కి చేరతారా, వెంటనే మీ పక్కన కొలీగ్ ఉంటారా, ఓ మీరు ఈరోజు బాగున్నారు చూడ్డానికి, బాగా ఈ షర్ట్ మీకు బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది, డ్రైవరు ఎవరు, లేకపోతే లిఫ్ట్ మ్యాను, సెక్యూరిటీ గార్డు, ఎవరైనా మీ కొలీగ్స్ అయినా, మీ భార్య అయినా, ఈరోజు సాంబార్ చాలా బాగుంది అంటే ఎప్పుడైనా ట్రై చేయండి చెప్పి, ఓ చాలా బాగుంది, లేదంటే ఆఫీస్ నుంచి ఫోన్ చేసేసి ఈరోజు లంచ్ చాలా బాగుంది, చాలా బాగా చేసావు, చాలా హ్యాపీ. జస్ట్ ఒక 5 పీపుల్ని కౌంట్ చేసేసి ఎవ్రీడే 5 పీపుల్ని అప్రిషియేట్ చేస్తాం. అసలు మీరు చూడండి మీకు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే, మీకు ఒక ఎనర్జెటిక్ ఫీల్ అయిపోతుంది. యూ విల్ ఫీల్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. ఎవ్రీ సింగిల్ డే ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పడమైనా, ఎవరితో అయినా గ్రేట్ఫుల్నెస్ ఎక్స్ప్రెస్ చేయడం అనమాట, దాట్ విల్ చేంజ్ యువర్ నేచర్ ఇమ్మెన్స్లీ. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు అనుకుంటారు, ఈ సెక్యూరిటీ గార్డ్ కా దీనిలో ఏముంది బాగా చెప్పడానికి, కానీ ఇప్పుడు మాతాజీ చెప్పారు కదా 5 పీపుల్ బాగా ఏదైనా చెప్పారు, అప్పుడు మీరు వెతుకుంటారు, తనలో కూడా ఏదైనా మంచి వెతుకుంటారు, అప్పుడు అందరిలో మంచి చూసే అలవాటు వచ్చేస్తుంది మీకు. అప్పుడు ఎవరిలో ఏం మంచి ఉన్నా లేనా కూడా మంచి చూసే అలవాటు రావడం వల్ల యూ విల్ బి హ్యాపీ ఫ్రమ్ ఇన్సైడ్ అనమాట. నేను చాలాసారి ఈ ఉదాహరణ మీకు చెప్పాను, ఈవెన్ మా డివైంటెడ్ స్కూల్లో కూడా పిల్లల్ని వీలైన వరకు, అసలు నేను టీచర్స్కి చెప్తూ ఉంటాను అనమాట, అంటే 35 పాస్ మార్క్స్, కానీ ఒక్కొక్కసారి పిల్లలకి 32, 33 అలా వస్తాయి. ఒక 1 మార్క్ కోసం ఎందుకు ఫెయిల్ చేయాలని నేను చెప్తూ ఉంటాను, 1 మార్క్ కోసం ఫెయిల్ చేయొద్దు, పనులు ఏదైనా వేసేయండి, మంచి అటెండెన్స్ కరెక్ట్గా వచ్చాడు కదా అని వేసేయండి. ఒక్కొక్కసారి టీచర్స్ అంటారు కానీ అతను అటెండెన్స్ లేదు మాతాజీ రాలేదు అంటే, ఓన్లీ అటెండెన్స్ లేదు హ్యాండ్ రైటింగ్ బాగుంది కదా, లేదు మాతాజీ హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, ఓన్లీ యూనిఫామ్ అంతా ఐరన్ చేసేసి, లేదు మాత్రం యూనిఫామ్ కూడా, ఓన్లీ స్కూల్ టైంకి వచ్చేస్తున్నారు కదా పంచులు, లేదు మాత్రం ఎప్పుడు చూసినా లేట్గానే వస్తాను, ఓన్లీ పాలిష్ ఉంటుంది కదా షూస్, లేదు మాత్రం స్కూల్ కూడా, ఓన్లీ ఇతర ఫ్రెండ్స్తో బాగా బిహేవ్, లేదు మాత్రం అందరినీ కొడుతూ ఉంటారు, అందరు టిఫిన్ తీసేసుకుంటారు, ఓన్లీ స్మైల్ బాగుందా, ఎస్ మాత్రం 1 మార్క్ వేసేయండి అంటే అనమాట. అంటే అలాగే నా స్కూల్ అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు, అంటే నా డివైంటర్ స్కూల్లో అడ్మిషన్ ఇస్తే అందరికీ 1 మార్క్, ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అనమాట. జస్ట్ ట్రై టు సీ సంథింగ్ గుడ్. మేము ఎవ్రీ ఇయరు డివైంటర్ స్కూల్ యానివర్సరీలోని ప్రతి ఒక్క చైల్డ్కి ఒక ఇది ఇస్తామన్నమాట, టైటిల్ ఇస్తాము. ఒక్కొక్కసారి టీచర్స్ వచ్చేసి నా బుర్ర తినేస్తారు, ఇతనికి ఏం టైటిల్ ఇవ్వాలి మాతాజీ, ఏ మంచి గుణం లేదనేస్తారన్నమాట. అంతే, వాళ్ళు అసలు వాళ్ళు బుర్ర ఉపయోగించరు, నా టైం వేస్ట్ చేస్తారు. అప్పుడు నేను వాళ్ళతో 1/2 అవర్ కూర్చొని, ఓకే తన గురించి చెప్పండి, అప్పుడు మొత్తం వింటాను ఆ చైల్డ్ గురించి, అప్పుడు అంటాను కానీ ఇది ఉంది కదా, అది మేము అనుకోలేదు, కరెక్టే మాతాజీ, ఓకే దిస్ ఇస్ ఎ గుడ్ క్వాలిటీ, ఓకే గివ్ అ టైటిల్ అనమాట. సో దట్స్ అ హోల్ పాయింట్, జస్ట్ ట్రై టు సీ గుడ్ ఇన్ అదర్స్, అప్పుడు మీకు కోపం రాదు. నెక్స్ట్, అన్హెల్దీ కంపారిజన్. ఒక చేప స్విమ్ చేయగలుగుతుంది, ఒక పీకాక్ డాన్స్ చేయగలుగుతుంది, ఒక ఆవు పాలు ఇవ్వగలుగుతుంది. అయ్యో పీకాక్ ఎందుకు పాలు ఇవ్వలేకపోతుంది, ఆవు ఎందుకు డాన్స్ చేయలేకపోతుంది, ఈ చేప ఎందుకు ఎగరలేకపోతుంది అంటే మనం ఏం చెయ్యలేము. ఆ కోపం దాని గురించి ఉంటాయి, మన వేరే వాళ్ళకి ఏదోదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం అందరి మీద, ఎవరు అలా ఉన్నారు వాళ్ళని అలానే యాక్సెప్ట్ చేసుకోవాలి. తర్వాత లెర్న్ టు యాక్సెప్ట్ ఫెయిలియర్స్. అంటే మనకి కోపం ఎందుకు వస్తుందంటే, ఇది నేను అనుకున్నాను ఇది జరగాలి, జరగకపోతే నాకు కోపం. నో, వి హ్యావ్ టు యాక్సెప్ట్, ఓకే నేను ఏదైతే అనుకుంటాను ఒక్కొక్కసారి అది అవుతుంది, ఒక్కొక్కసారి అది అవ్వకపోవచ్చు. జస్ట్ సీ, నైదర్ మనము ఆ ఫెయిలియర్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవట్లేదు, మన పిల్లల్ని కూడా అది నేర్పించట్లేదు. అందుకోసమే ఫ్యూచర్లో సూయిసైడ్లు, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్ అది అన్నీ జరుగుతున్నాయి యంగ్స్టర్స్లో, ఎందుకంటే పేరెంట్సే నేర్పించట్లేదు. పేరెంట్స్ ఒకవేళ నీకు 90 రాలేదా, ఏం పర్వాలేదు 80 వచ్చారు, 80 కూడా మంచి మార్క్సే పర్వాలేదని చెప్తే పిల్లలు కూడా ఒక రకంగా ఉంటారు, ఓకే ఫైన్ 80 ఈజ్ ఆల్సో గుడ్, కానీ మనమే లేదు నువ్వు 90 రావాలి, నువ్వు టాపే రావాలి, అప్పుడు ఏంటి వాళ్ళు రాలేకపోతే వాళ్ళు ఫెయిలియర్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో వీ హ్యావ్ టు లెర్న్ టు యాక్సెప్ట్ ఫెయిలియర్స్. నెక్స్ట్, కీప్ స్పేస్ ఫర్ అదర్ పీపుల్స్ మిస్టేక్. కోపం ఎందుకు వస్తుందంటే, నేను ఇలా అనుకున్నాను అతను ఇలా ఎందుకు చేయలేదు, 7 o'clock రమ్మన్నాను 7:30 ఎందుకు వచ్చాడు. సీ, మీరు భారతదేశంలో గాడీ డ్రైవింగ్ చేస్తే ఎప్పుడైనా వేరే వాళ్ళ మిస్టేక్స్ కోసం కూడా మీరు ఇనఫ్ స్పేస్ ఉంచాలి, ఎందుకంటే వాళ్ళు సడన్గా బ్రేక్ కొట్టొచ్చు, మన ముందు ఉన్న కారు. మనం ఇలా దగ్గర దగ్గర డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ అవుతుంది. ఎప్పుడైనా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే వాళ్ళు ఒకవేళ సడన్ గా బ్రేక్ వేసినా మీకు ప్రాబ్లం ఉండదు. మీరు భారతదేశంలో మీకు లైసెన్స్ కావాలంటే, మీకు డ్రైవింగ్ మంచిగా రావాలంటే, దిస్ ఇస్ అ టిప్ చెప్తున్నాను. విదేశంలో ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడైతే సడన్ గా ఎవరైనా బ్రేక్ కొట్టచ్చు. అందుకోసం స్పెషల్ గా సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అలానే నేను అనుకున్నాను ఇతను 7:00 రావాలి, కానీ తను రాకపోవచ్చని నేను ముందే ప్రిపేర్ అయిపోవాలి. 7 అన్నాను, కానీ 7కి రాకపోయినా 7:30 వరకు వచ్చేస్తాడు. లేదు మీకు 7 ఇంపార్టెంట్ అంటే 7 చెప్పొద్దు, 6:30 చెప్పండి, బాబు 6:30 కలా వచ్చే, సో దట్ అతను మిస్టేక్ చేసినా మీరు అతనికి ఆ టైం ఇచ్చారు 6:30 లేదంటే 7. సో బీ మెంటలీ ప్రిపేర్డ్, అప్పుడు మీకు కోపం రాదు. ఎందుకంటే మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారు, నేను 7 అన్నాను 7:30కి తను రావచ్చు. సో అలా గివ్ స్పేస్ ఫర్ అదర్ పీపుల్స్ మిస్టేక్. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ వి గివ్ రాంగ్ సేవ టు ద రాంగ్ పర్సన్. మనం ఎవరికైతే అసలు ఆ సేవ చేసే అర్హత లేదు తనకి ఇచ్చేస్తాము, తర్వాత అనవసరంగా కోపం తెచ్చుకుంటాం. చెప్పినా చెయ్యలేదు, అలా చేసినా కానీ చెయ్యలేరు, మేబీ తనకి అంత అర్హతే లేదు. మీరు రాంగ్ పర్సన్ని ఎంచుకున్నారు, తను చేయలేడేమో. మీరు కరెక్ట్ పర్సన్ని ఎంచుకోవాల్సిందనమాట. సో అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత గివ్ అప్ ఎంజాయింగ్ ప్రొపెన్సిటీ. ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయాలని కదా కోపం వస్తుంది. అప్పుడు మనం భగవద్గీత చదువుకోవాలి, 17:14, 17:15, 17:16, ఆస్టిలిటీ ఆఫ్ స్పీచ్, ఆస్టిలిటీ ఆఫ్ బాడీ, ఆస్టిలిటీ ఆఫ్ మైండ్. కృష్ణుడు ఏమంటున్నారు, మాటలు వాకులు మనస్సు శరీరంతో మనం తపస్య చెయ్యాలి, తపస్య ఆచరించాలని కృష్ణుడే చెప్తున్నారు గీతాలోని. సో ఆ ప్రొపెన్సిటీ ఇచ్చేయాలి. ఏదైనా కొంచెం కష్టమైన సిచ్యువేషన్ ఉన్నా కూడా ఏం పర్వాలేదు, కోపం తెచ్చుకోకుండా ఓకే ఇది నాకు ఒక పెద్ద తపస్య. మొన్న మేము ఈ ఐఎల్ఎస్ కోసం మాయాపూర్ వెళ్ళినప్పుడు ఏమైంది, అసలు మనం బుకింగ్ చేసినప్పటికి ఒక రకంగా చెప్పారు, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత రూమ్స్ ఎలా ఉన్నాయంటే, అంటే చాలామంది డివోటీస్ వెళ్ళారు, సో కొంతమంది డివోటీస్కి వచ్చిన రూమ్ ఏంటంటే అటాచ్ బాత్రూమే లేదు ఆ రూమ్లోనే, అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది. సో కొన్ని సందర్భాల్లో ఎలా జరుగుతుంది మనం అనుకోలేనిది కూడా జరుగుతుంది, కానీ మనం ఏం చేయాలి ఆ టైంకి, ఇంకా తప్పదు అని కొన్ని మనము సమభావంలో దాన్ని టాలరేట్ చేసేసుకోవాలన్నమాట. సో ఎవ్రీథింగ్, సో అప్పుడు మనం ఏం కావాలి, ఓకే దిస్ ఇస్ తపస్య, దిస్ ఇస్ ఆల్సో తపస్య. పూర్వంలో గురుకులంలో గురువు కోసం ఏదో అడవి లోపలికి వెళ్ళిపోయి ఆ కర్రలు తీసుకొని ఎంత కష్టపడేవారు శిష్యులు. ఇప్పుడు ఉన్న కష్టం ఏంటంటే ఒక్కొక్కసారి అటాచ్ బాత్రూమ్ ఉండదు, అదే కష్టం, ఇంకేమీ లేదు. ఏదైనా ఒక లోటా తీసుకొని బయట నేచర్స్ కాల్కి వెళ్ళడం కూడా కాదు, రూమ్ నుంచి 2 అడుగులు బయటికి వెళ్ళి స్నానం చేయాలి. సో ఓకే ఇది తపస్య అని అనుకోవాలన్నమాట. సో అలా గివ్ అప్ ది ఎంజాయింగ్ ప్రొపెన్సిటీ, అప్పుడు మనకి కోపం రాదు. అండ్ నో యాంగర్ జోన్, మీరు చూసారా మన ఎయిర్పోర్ట్స్లో ఉంటాయి నో స్మోకింగ్ జోన్, బస్ స్టేషన్స్లోని అన్ని ప్లేసెస్లో ఉంటాయి నో స్మోకింగ్, అక్కడ మీరు స్మోక్ చేయకూడదు. అలానే మీ ఇంట్లో కూడా నో యాంగర్ జోన్ అని పెట్టేసుకోవాలి. అంటే మీరు ఇందాక ఫైటింగ్ చేస్తున్నారనుకోండి, ఇంకొక రూమ్కి వెళ్ళిపోతే ఆ రూమ్ నో యాంగర్ జోన్, ఎవరు ఎంత కోపంగా ఉన్నా కూడా ఈ రూమ్లో మాత్రం ఎవరు కోపం చూపించకూడదు అని అలా నో యాంగర్ జోన్ అని పెట్టేసుకోవాలి. అప్పుడు ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి ఆ రూమ్లో వెళ్ళి కూర్చోవాలి, ఈ రూమ్లో మనం కోపం చేయకూడదు, నో యాంగర్ జోన్. ఇది నాకు గుర్తుంది, చిన్నప్పుడు మా చెల్లికి కోపం ఎక్కువ, మై మదర్ ఆవిడని బాగా ట్రిక్ చేసేవారనమాట. ఎప్పుడైనా ఆవిడ కోపం చూపిస్తే కోపం చెయ్యొద్దని చెప్పరు, ఆవిడ ఏమంటారంటే లేసిన వెంటనే కోపం చూపించకూడదు, అలా శాస్త్రంలో చెప్పబడింది. ఓకే ఇప్పుడు దాని అర్థం తర్వాత కోపం చూపించు, ఇప్పుడు కాదు, తినే ముందు కోపం చూపించకూడదు, తినేటప్పుడు కోపం చూపించకూడదు, తినే తర్వాత అసలు కోపం చూపించకూడదు, అండ్ సాయంత్రం కోపం చూపించకూడదు. ఎందుకంటే శివుడు పార్షదులతో వెళ్తూ ఉంటారు కదా, సూర్యాస్తమైనప్పుడు కోపం చూపించు, సోమవారం ఈరోజు కోపం చూపించు, అంటే అది ఎంత ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు కోపం చూపి, ఇప్పుడే కదా బయట నుంచి వచ్చారు కోపం చూపించకూడదు, కాలు కడిగే ముందు కోపం చూపించు, అంటే మొత్తం లిస్ట్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కోపం చూపించాలి, ఎంత బాగా చెప్పేవారన్నమాట. అంటే కోపం చెయ్యొద్దని చెప్పరు, ఇప్పుడు కాదు అంటే తర్వాత చేసే వరకు ఇంకా అసలు మర్చిపోతారనమాట ఆ విషయం అనమాట. సో అలా షీస్ టు డూ దాట్ అనమాట. సో అలా మనం కూడా కొన్ని రూల్స్ పెట్టుకోవాలన్నమాట, ఈ టైంకి చేయకూడదు, ఆ టైంకి చేయకూడదు, మండే చేయకూడదు, వెనస్డే చేయకూడదు, ఫ్రైడే చేయకూడదు, నైట్ చేయకూడదు, అప్పుడు మనకి కోపం అనేది రాదు. నో నో యాంగర్ జోన్. నెక్స్ట్ కమ్యూనికేట్. కోపం ఎందుకు వస్తుందంటే ఒక్కొక్కసారి మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది చెప్పలేకపోతున్నాం. సో మొహమాట పడకుండా దాన్ని చెప్పేయాలి, నేను ఇలా అనుకుంటున్నాను, మీరు ఇలా చెప్పారని నాకు కోపం వచ్చింది, సో మీరు దానికి సమాధానం చెప్పండి అని ఎవరితోనే మాట్లాడాలి. ఊనికే అలా ఫోన్ కట్ చేసేసుకొని ఇచ్చేసేసి ఒక 2 లైన్స్ అలా గట్టిగా చెప్పేసి సరే అయితే మీకు ఎలా కావాలి అలా చేసుకోండి, అది డివోటీ లక్షణం కాదు. ఇది సమస్య, మీరేమంటారు ప్రభుజీ మాతాజీ అని. దట్ ఈస్ ఏ డివోటీ, వాట్ ఎ జెంటిల్మ్యాన్ బిహేవియర్ అనమాట. ఇలా ఈ ఫోన్ కట్లు చేయడం సరే అని ఇలా పెట్టడం అనేది అదేదో బాలీవుడ్ స్టైల్ ఉండొచ్చు, టాలీవుడ్ స్టైల్ ఉండొచ్చు, వైష్ణవ ఎటికెట్ అనేసరికి అలా ఫోన్లు కట్ చేయకుండా చెప్పడం, అది నేను కొంచెం ఇలా బాధ ఫీల్ అవుతున్నారు, మీరేమంటారు దాని సొల్యూషన్ చెప్పండి, దాన్ని యాక్సెప్ట్ చేసుకోవడం అనమాట, కమ్యూనికేట్ చేయాలి. నాకు గుర్తుంది కోవిడ్ టైంలోని ఒక్కొక్కసారి నా పోస్టర్స్లో ఏంటంటే ఈఎస్టీ టైం ఉంటుంది, అంటే అమెరికా టైం అయినా ఒక్కొక్కసారి పిఎస్టీ టైం ఉంటుంది, ఒక్కొక్కసారి మన డివోటీస్ పాపం దాన్ని ఇండియన్ టైం అనుకోని ఒక్కొక్కసారి మార్నింగ్ 7 o'clock జూమ్ జాయిన్ అయితే ఎవరు ఉండరు, మేబీ అది ఈవినింగ్ 7 o'clock ఏమో అక్కడ. సో అలా కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉంటే ప్రాబ్లం రాదు. సో మనకి కోపం ఎందుకు వస్తుందంటే కమ్యూనికేషన్ కరెక్ట్గా లేదు. యూ హ్యావ్ టు క్లియర్లీ కమ్యూనికేట్, క్లియర్గా మాట్లాడాలి. నెక్స్ట్ అంటే యాంగర్ని మనం కిల్ అయితే చేయలేము, దాన్ని మేనేజ్ చేయగలుగుతాము. అండ్ ఇవన్నీ టిప్స్ చెప్పినప్పటికైనా ద మోస్ట్ బిగ్గెస్ట్ టిప్ అండ్ ద టిప్ దట్ వర్క్స్ ద బెస్ట్ ఇస్ ప్రే టు కృష్ణ, కృష్ణుణ్ణి ప్రార్థించండి అంతే. కృష్ణ నాలో నాలో ఉన్న ఈ అనర్థాన్ని నువ్వే తగ్గించగలుగుతావు, నాలో ఆ సామర్థ్యం లేదు అని మనం కృష్ణుణ్ణి ప్రార్థించాలి. నరోత్తమ దాస్ ఠాకూర్ ఆయన ఒక ప్రేమ భక్తి చంద్రికలో ఆయన ఒక చాలా మంచి శ్లోకం చెప్తారు. ఆయన అంటారు, కామ కృష్ణ కర్మార్పణే క్రోధ భక్త ద్వేషిజనే లోభ సాధు సంగ హరికథ మోహ ఇష్టలబ్ధ వినే మద కృష్ణ గుణగనే. ఎంత బాగా చెప్తున్నారు. ఆయన అంటారు, కామాని కృష్ణ కర్మార్పణే, కృష్ణుడి కోసం ఏదో సేవ అందించేసి కామాన్ని తొలగించాలి. అండ్ క్రోధ భక్త ద్వేషి జనే, ఎవరైతే భక్తుల్ని ఇబ్బంది పెడతారు, భక్తుల్ని డిస్టర్బ్ చేస్తారు, అలాంటి వాళ్ళ మీద కోపం చూపించి కోపంని ఉపయోగించేయాలి. అండ్ లోభ సాధు సంగ హరికథ, మనకి ఆ లోభం ఉంది కదా, అది సాధు సంగకి హరికథ వినడానికి ఉపయోగించాలి. అండ్ మద అహంకారం దేనికి చేసుకోవాలి, నేను కృష్ణుణ్ణి పూజిస్తున్నాను, కృష్ణ నా దేవాది దేవుడు. అలా ఆయన ఎంత చక్కగా ఈ అనర్థాలని మనం ఎలా కృష్ణ సేవలో ఉపయోగించవచ్చని చాలా చక్కగా ఆయన చెప్తారనమాట. సో అలా ఈరోజు ఇక్కడే ముగిస్తాను. ఐ హోప్ ఈ క్లాస్ వల్ల మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుందేమో. మీ మన అందరిలో ఉన్న ఈ అనర్థ, ఈ కోపాన్ని మనం ఎలా తగ్గించాలి, లేదంటే ఎలా మేనేజ్ చేయాలి, ఎలా కృష్ణ సేవలో యూజ్ చేయాలి, అండ్ దీన్ని మనం సరిగ్గా మేనేజ్ చేయగలిగితే, సరిగ్గా ప్రాసెస్ చేయగలిగితే మన భక్తి జీవితంలో అది ఆటంకంగా రాదు. అండ్ మనం వైష్ణవ అపరాధం చేయము. అండ్ మన మైండ్ పీస్ఫుల్గా కూల్గా ఉంటే, మైండ్లో ట్రాఫిక్ జామ్ లేకపోతే మనం కృష్ణుడిని చాలా హ్యాపీగా తలుచుకోగలుగుతామన్నమాట. ఇది చెప్పి ఈరోజు ఇక్కడే ముగిద్దాము. శ్రీకృష్ణచంద్ర భగవానికి జయ, జగద్గురు శ్రీల ప్రభుపాదకి జయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
కేశవ మధువా హే కృష్ణ మధుసూదనా,
కేశవ మధువా హే కృష్ణ మధుసూదనా,
కేశవ మధువా హే కృష్ణ మధుసూదనా.